ీపనగరీ జైతన్యస్తవకమకరాశ్రుతిచరీ దరిద్రాణం చింతమణిగుణనిగా జన్మజల్లధౌ నిమగ్నానందంష్ట్రామురదిపువరాగస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతజ్ఞం త్రైపురం మగః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయుషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీ. మార్కండేయ పురాణం సప్తాహ దీక్షతో మనం ఇక్కడ ప్రవచనం చేసుకుంటున్నాం. ఆరో రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం. ఈ ఆరో రోజు కార్యక్రమంలో వాణి, ఆవిడ కూతురు చిన్నవాణి, అసలు పేరు నిచ్చేనా పొద్దున చారుకేసి రాగంలో పాట వినిపించడం వల్ల చారుకేసి అనే పేరు సార్థకం చేశాం. అంచేత తన బృందంతో కలిసి ఓ రెండు పాటలు పాడి మనల్ని అందరినీ ఆనంద పెట్టింది. శివుడికి చాలా ఇష్టమైనది గానం, అందువల్ల వీరున్నంత వరకు అప్పుడప్పుడు పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాటలు పాడి తీరాలని. ఉపన్యాసంలో పద్యాలు గద్యం కింద చదివితే అటువంటి వాడిని శివుడు అనుగ్రహించడానికి శాస్త్రం. అందుకే ఛందస్సు దాని పేరే. స్వరం లేకపోతే పద్యాన్ని ఏదో సురుచిర సుందరోజో సుశోభిత వాక్స్వతలను వెలాల్సినటువంటి పద్యమా? అలాంటి ప్రవచనం వింటే కూడా పాపం, అంటే చెప్పేవాడికే కాకుండా విన్నవాడికి కూడా పాపం. అందుకనే పిల్లలు సంగీత ధ్వనులతో మిమ్మల్ని అందరినీ ఆనంద పెట్టారు. దానితో పాటు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఓ పక్కన శ్రీచరణ్ విజృంభించి ఇటు సంస్కృతం ఇటు ఆంధ్రం రెండింటిలోనూ కూడా ఏమి శ్లోకాలు రాస్తున్నాడో అది పరమేశ్వర కటాక్షం. ఈ ఆలయ ప్రాంగణాన్ని ఒకనొక శుభముహూర్తంలో భార్యపల్లి వెంకట శాస్త్రి గారు ప్రారంభించడం తత్ప్రభావంతో అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవన్నట్టుగా ఇక్కడ అందరూ కూడా ఒకరి నుంచి ఒకరు పండితులు అవుతున్నారు, జ్ఞానం పొందుతున్నారు. నేను కూడా అమెరికా 10 సంవత్సరాలకు వస్తున్నా 2011 నుంచి మీకు రెగ్యులర్ కస్టమర్ అయిపోయాను. ఎక్కడున్న శాస్త్రి గారు ప్రతి సంవత్సరం మాకు సప్తాహం ఇచ్చి తీరాలని అండం, మీరందరూ ఆదరించడం, దానికి తగినట్లుగా పురాణాలు కూడా 18 పురాణాలు ఇక్కడ చెప్పాలని ఒక నిర్ణయం రావడం, అష్టాదశ పురాణాల్లో ఇప్పటివరకు ఇది 3వ పురాణం, భాగవతం అయ్యింది, కిందటి సంవత్సరం పద్మపురాణం అయ్యింది, ఈ సంవత్సరం మార్కండేయ పురాణంలో గడువు పెట్టాం. అందులో క్రోష్ఠుకి అనే ఒకనొక మునికి మార్కండేయ మహర్షి చెబుతున్న అనేక విశేష ధర్మాలు కథలు వరుసగా మనం 5 రోజులుగా వింటున్నాం. ఈరోజు మానవుడికి కటిక దరిద్రతని తొలగించే ఒక అపూర్వమైన కథ, ఉత్తమ మరు చరిత్ర. మరువులలో 3వ వాడి పేరు ఉత్తముడు. మనం వరుసగా మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. మొదటి మరువు స్వయంభూ, 2వ వాడు సార్వతీషుడు, 3వ వాడు ఉత్తముడు, 4వ వాడు తామసుడు, 5వ వాడు రైవతుడు, 6 చాక్షుషుడు, ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో ఉన్నాం వైవస్వత మనువు ఆయన పేరు. అందుకే రోజు సంకల్పంలో వైవస్వత మన్వంతరి అని చెప్పుకుంటున్నాం. రాబోయేవాడు సూర్య సావర్ణి, ఆ తర్వాత దక్ష సావర్ణి, ఆ తరువాత మేరు సావర్ణి, ఆపై రుద్ర సావర్ణి, ఆ తరువాత బ్రహ్మ సావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు భౌత్యుడు, ఇలా వరుసగా 14 మంది మనువులు. ఈ మనువుల చరిత్ర విన్నవాడు మాత్రమే భూలోకంలో మానవుడై పుట్టినందుకు దేవతారుణం, పితృదేవతారుణం, సకల దేవతారుణం, ఋషి రుణం, గురు రుణం తీర్చుకున్నవాడు అవుతాడు. ఒక్కసారి మానవుల చరిత్ర వినకపోతే, అంటే మనువులకు సంబంధించిన అంతరాల గురించి తెలుసుకోకపోతే వాడు మానవుడై పుట్టిన అసురుడు అన్నారు. అంటే ఇప్పటి నుంచి మీరు నిజంగా మానవులు అవుతారు. ఇంతకు పూర్వం మీరు మానవులు కాదంటే మనువుల చరిత్ర అంతో ఎంతో వినకపోతే వాడు పేరుకి మానవుడు కానీ వాడు మానవుడు కాదు అని శాస్త్రం సుస్పష్టంగా మార్కండేయ పురాణంలో చెప్పాడు.
మనువు అనేవాడి సంతానం గనక మనందరినీ మానవులు అన్నారు. మనోహ అపత్యం పుమాన్ మానవ, మనువు యొక్క సంతానం కనుక మనం మానవులు. ఆయన గురించి తెలుసుకోకపోతే వీడు ఎలాగా మానవుడు అవుతాడు? కన్న తల్లికి తండ్రికి రోజు నమస్కారం చేయకపోతే ఆ పుత్రుడు పుట్టినా పుట్టనట్టే. స పుత్ర న పుత్ర, అతడు పుత్రుడు కానీ పుత్రుడు కాదు, భ్రష్టుడు అని పేరు. అందువల్ల మనం ఇంత శ్రద్ధగా మహాత్ములైన మనువుల చరిత్ర వింటున్నాం. ఒకప్పుడు స్వయంభూ మనువు కొడుకులలో గొప్పవాడు ప్రియవ్రతుడు ఉత్తానపోదుడు అని ఇద్దరు. ప్రియవ్రతుడు అనేవాడు పెద్దవాడు, ఆ తర్వాత రెండోవాడు ఉత్తానపోదుడు. ఈ ఉత్తానపోదుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ సురుచి, ఇంకొక ఆవిడ పేరు సునీతి. సురుచి కొడుకు పేరు ఉత్తముడు, సునీతి కొడుకు ధ్రువుడు. ఇప్పుడు మనం ధ్రువ నక్షత్రం అంటున్నామే, ఆయన పెద్ద భార్య అయిన సునీతి కొడుకు అనమాట. అందులో రెండో భార్య సురుచి. రుచి అంటే కాంతి, ధగ ధగ వెలిగిపోతున్న సూర్య భగవానుడి కాంతిని, అగ్నికాంతిని రుచి అంటారు. కానీ మన వ్యవహారంలో రుచి అంటే తినే తిండి మీద, ఎంతసేపు తిండి మీద దృష్టి కనుక, ఏదన్నా వస్తువు కాస్త రోట్లో పడగానే రుచిగా ఉందా లేదా అని అడుగుతున్నాం. కానీ ఈ రుచి నిజమైన రుచి కాదు, అసలు రుచి కాంతి. ఈ సురుచి ఎర్రగా సూర్యబింబం ఎలా ఉంటుందో ఉదయిస్తున్నప్పుడు అంత అందంగా ఉండేది. కొంతమంది ముఖంలో చూడ ఒక అరుణ వర్ణం ఉంటుంది అనమాట, ఒక్కొక్కడ ముఖం దిక్కుమాల గౌడిగేది వర్ణం. ఏం చేస్తే ఎవరు అదృష్టం వాళ్ళదనుకోండి, ఈవిడ మాత్రం అపూర్వమైన కాంతితో మెలమెల మెరిసిపోతూ ఉండడం వల్ల తండ్రి సురుచి అని పేరు పెట్టాడు. ఆవిడ సౌందర్యానికి మెచ్చుకుని పెద్ద భార్య కంటే చిన్న భార్యను ఎక్కువ ప్రేమగా చూసేవాడు ఉత్తానపోదుడు. ఆ కథ అందరికీ తెలుసున్న కదే. ఒక రోజున సురుచి కొడుకు ఉత్తముడు తొడ మీద కూర్చున్నాడు, తండ్రి తొడ మీద. నిండు సభలో రాజుగారు సింహాసనం మీద ఉండగా నాన్న నాన్న అని తొడ మీద కూర్చున్నాడు. చిన్నపిల్లలు అప్పుడప్పుడు తండ్రి తొడ మీద పూర్వంలో కూర్చునేవారు, ఆ ప్రేమలో ఉండేది. ఇప్పుడు ఈ పెద్ద భార్య కొడుకు ధ్రువుడు కూడా వచ్చి రెండో తొడ మీద కూర్చున్నాడు. వాడు కూర్చున్నాడు కదా అని వీడు కూర్చున్నాడు అన్నమాట, పోటీ పిల్లలకి మధ్యలో. దాంతో సవతి తల్లి సురుచి వచ్చి, మూర్ఖుడా, నీ తండ్రి తొడ మీద కూర్చోడానికి నీకు అర్హత లేదు, నువ్వు మీ నాన్నగారి తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలి, నా కడుపున పుట్టిన వాడికే రాజ్యార్హత, తండ్రి తొడ మీద కూర్చునే అధికారం ఉంది. నీకు అంతగా మీ నాన్నగారి తొడ మీద కూర్చోవాలనే కోరిక ఉంటే చచ్చి మళ్ళీ నా కడుపున పుట్టు, లేదా విష్ణువు గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చుకుని నేను నా కడుపున పుట్టేలా చేస్తాడు, అప్పుడు మీ నాన్నగారి తొడ మీద కూర్చుంటాం అదిట. ఇంత దారుణంగా ఎవరైనా చిన్నపిల్లలతో మాట్లాడతారా? ఆవిడ కర్మగారి మన యోగం బాగుండి ఒక అపూర్వమైన పురాణ గాథ రావడానికి ఆవిడ అలా చెప్పింది. దానిలో పిల్లవాడు ఆగ్రహించాడు, ఆ క్షణమే మధువనానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనం మధురానగరం అంటున్నాం చూసారా, ఆగ్రాకి దగ్గరలో, ఢిల్లీకి దగ్గరలో యమునా నదీ తీరంలో ఉన్న మధురానగరం, అసలు పేరు మధువనం. అక్కడే లవణాసురుడు అనేవాడు కూడా తపస్సు చేశాడు. మధువు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు చంద్రవంశరాజు అక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయటం వల్ల అతని పేరు మీదుగా ఆ అడవికి మధువనం అని పేరు వచ్చింది. తర్వాత అక్కడ నగరం కట్టారు గనక అది మధుర అయ్యింది. అక్కడికి వెళ్ళాడు ధ్రువుడు. అదృష్టవంతులకి, యోగ జాతకులకి మంచి గురువులు దొరుకుతారు. ఎవడు యోగ జాతకుడు? సద్గురువు దొరికిన వాడు అన్నారు. ఈ ప్రపంచం తల్లకిందులైన ఒకే ఒక్క గురువుని పట్టుకుని అతని ద్వారా మంత్రోపదేశం పొంది కఠోర నిష్ఠతో ఆ మంత్ర జపం చేసినా తపస్సు చేసినా వాడు ఈ జన్మలోనే తరిస్తాడు. గురువు లేకుండా మాత్రం ఎవడు తరించడు. అందుకే గురోరన్యన్న విద్యతే అని గరుడ పురాణం కూడా చెప్పింది. గురువు కంటే మించిన దేవత మరొకడు లేడు. ఇతడు తపస్సు పెడుతూ ఉంటే నారాయణ స్మరణం చేసుకుంటూ నారదుడు వచ్చాడు. ఇతడు నారదుడికి నమస్కరించాడు. అదృష్టం బాగుంది కదా అని అనుకుని, చిన్నపిల్లవాడికైనా జ్ఞానం ఉన్నది కనుక. అప్పుడు ఆయన అన్నాడు, నాయన తపస్సు కోసం బయలుదేరావు, తపస్సు అంటే ఇంట్లో కూర్చుని సరదాగా పిల్లలతో ఆడుకోవడం అంటున్నావా, లేకపోతే వేళ కింద భోజనం చేయటమా, టిక్కు టిక్కని రిమోట్ నొక్కుంటూ టీవీ సీరియల్స్ చూడటం అనుకుంటున్నావా? నాయన అది క్రూరమైన మృగాలతో నిండిన వనం. ఆ వనంలో భయంకరమైన సింహాలు పులులు ఇటువంటివన్నీ మీద పడతాయి. ఆహారం ఉండదు, ఎండకిండి చలికి ఒడిగిపోతూ వానకి తడిసిపోతూ ఎలా ఉంటావు చిన్నపిల్లవాడు అంటే, చచ్చిపోయినా పర్వాలేదు కానీ తపస్సు చేసి విష్ణువుని మెప్పిస్తాను, నేను మా నాన్నగారు తొడ మీద కూర్చోవాలనే కఠోర నియమంతో ఉన్నాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు వీడు ఎవడో కారణజన్ముడు అనుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఇచ్చాడు నారదుడు. ఆ మంత్ర జపం చేశాడు ఆయన. ఇక్కడే ఉందో తమాషా. ఈ ధ్రువుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఆ వెళుతూ ఉంటే దారిలో ఒక బర్రి చెట్టు కింద కూర్చుని బాగా గడ్డాలు మేసాలు నెరిసిపోయి ముసలి ఒగ్గైపోయిన ఒక ఋషి కనపడ్డాడు. ఉఫ్ఫంటే పడిపోయినట్టున్నట్ట, అంత ముసలివాడు, చర్మం వేళ్లాడిపోతున్నది, కళ్ళు లోతుకు పోయాయి. ఆ ముసలి ఒగ్గు, కుమార ఇలా రా అన్నాడు. ధ్రువుడు దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి స్వామి, నేను తపస్సు పెడుతూ ఉంటే పిలిచారంటే నీ పట్టుదల నాకు తెలుసు, నీకు నారదుడు మంత్రోపదేశం చేశాడు కాబట్టి తపస్సు చేస్తావు, విష్ణువుని మెప్పిస్తావు, శ్రీమన్నారాయణ కటాక్షం పొందుతావు, వరాలు పొందుతావు, అందువల్ల నేను నిన్ను చిన్న కోరిక కోరుతున్నాను నాయన. ఎన్నాళ్ళు తపస్సు చేసినా నాకు ఆ విష్ణు దర్శనం అవ్వడం లేదు, కానీ నీకు మాత్రం అవుతుంది, నీ ముఖం చూస్తే తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఇప్పుడు ఎన్నాళ్ళు తపస్సు చేశామన్నది కాదు, ఎంత నిష్ఠతో ఎంత భక్తి విశ్వాసాలతో తాత్పర్యంతో తపస్సు చేశామన్నది ముఖ్యం. తాత్పర్యం అంటే ఇక భగవంతుడు తప్ప మరొకడు లేడు వాణి నేను నమ్ముతున్నాను అని దృష్టి ఇంక ఏ వైపుకి వెళ్ళనివ్వకుండా ఆయన నామస్మరణమే చేస్తే దానికి తాత్పర్యం అని పేరు. అందుకే పూర్వం భక్తి తాత్పర్యములతో నమస్కరించండి అనేవారు. తత్ అంటే ఆయన యందు పరత లగ్నము చేయటం, నాకు వాడే దిక్కు ఇంకేమీ లేదనుకోవాలి. సహజంగా మానవులు ఎంత కఠోర నియమంతో ఉందామనుకున్నా, శ్రద్ధగా ఉందామనుకున్నా ఈ మనస్సు మాయలోకి లాగేస్తుంది. అందువల్ల ఏం చేస్తాడు, క్షణాల్లో పక్కన ప్రసాదం తింటూ ఉంటే అటు దృష్టి పెడుతుంది, వాడెవడో మాట్లాడుకుంటే వాడి చేసి దృష్టి పెడుతుంది, కూర్చున్నది పురాణం అనడానికైనా సొల్లు కబుర్లు చెప్పుకోవాలనిపిస్తుంది. ఇది మాయ, ఇది తత్పరత అవుతుంది. అక్కడ ఉన్నప్పుడు అది తప్ప మరొకటి మన మనస్సుకి రాకుండా ఉండడమే తత్పరత, అదే దాని భావమే తాత్పర్యం. నీ దగ్గర అది ఉన్నది, అందువల్ల నీకు హరిస్మరణ వల్ల హరి కటాక్షం లభిస్తుంది, నాతో చిన్న కోరిక తీర్చు అన్నాడు. ఏం స్వామి అడగండి అన్నాడు. విష్ణు ప్రత్యక్షమయ్యాక నా గురించి ఆయన ఒక ప్రశ్న వేయి, నేను వేల సంవత్సరాలుగా ఈ చెట్టు కింద తపస్సు చేస్తున్నాను, అయినా నాకు మోక్షం లేదు, అసలు నాకు మోక్షం అనేది వస్తుందా లేదా, వస్తే ఎప్పుడు వస్తుంది విష్ణువుని అడగమన్నాడు. ఈయన అలాగే అన్నాడు, సరే శ్రీమన్నారాయణుడు ఇతనికి కొంతకాలానికి తపస్సుకి వచ్చుకుని ప్రత్యక్షం అవగానే నాకు వరం కావాలని కోరకుండా ప్రార్థన అయ్యాక నాకు వరాలు ఇచ్చే ముందు నన్ను ప్రశ్న వేయమని పెట్టిన ఒక ముదుసలి ఋషి ఉన్నాడండి, ఆయనకి ఎప్పుడు మోక్షం వస్తుందో చెప్పండి అన్నాడు. శ్రీ మహావిష్ణు ఎందుకు ఆ ప్రశ్న వదిలి ఇంకో ప్రశ్న అడిగన్నాడు. లేదండి, ఆయన నేను వచ్చే ముందు బతిమలాడు, ఆయన కోరిక తీరిస్తే తెరచండి, లేదా నాకు వరాలు ఇవ్వడం మరి మాయమైపోండి అంట. ఈ మాట ఎవడైనా అనగలడా, ముందు నేను బస్ ఎక్కియాలి, నే ముందు విమానంలో దూరిపోవాలి, వాయిదారు కూడా ఎవడికి వాడే, ముందు అందరికంటే తోసుకుపోయి దండం పెట్టుకుని వెళ్ళాలి, ముందు తీర్థం నాకే ఇవ్వాలి, ఎవరి స్వార్థం వాళ్ళది సహజంగా మానవుల లక్షణం. కానీ ఇతను ఏమన్నాడో తెలుసా, నీవు నాకు ప్రత్యక్షం అవ్వకపోయినా పర్వాలేదు, వరాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా కోసం అక్కడ ఎదురు చూస్తున్న ఋషికి నేను సమాధానం చెప్పాలి, కాబట్టి ఆయన గురించే చెప్పు, తర్వాత సంగతి చూద్దామన్నాడు. అప్పుడు శ్రీహరి రవి, అతనికి మోక్షం కొంచెం కష్టం కాబట్టి అలా అన్నాను, ఆయన మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు, ఆ మర్రి చెట్టు ఆకులన్నీ వేసవకాలానికి ముందు రాలిపోతాయి శిశిర ఋతువులో, ఆ ఆకులు ఎన్నో లెక్క పెట్టుకున్నాం, ఆ తర్వాత వసంత ఋతువు రాగానే మళ్ళీ మర్రి చెట్టుకు చిగురాకులు వస్తాయి, ఆ చిగురాకులు ఎన్నో లెక్క పెట్టమను, ఈ రాలిన ఆకులు కొత్తగా పుట్టిన ఆకులు ఎన్నో, అన్ని జన్మల తర్వాత అతనికి మోక్షం వస్తుంది అన్నాడు. ఒకసారి ఆలోచించండి, మీరు మర్రి చెట్టు ఆకులు అన్ని రాలిపోయినవి లెక్కట్టడమే ఎవడ వల్ల కాదు, మీకు ఓపిక ఉంటే ఎప్పుడైనా ఖాళీ ఉంటే అందులో అమెరికాలో ఉండి ఖాళీ ఉంటే ఒకసారి లెక్కెట్టుకోండి, తర్వాత మళ్ళీ చెట్టుకి చిగురాకులు పుట్టాక లెక్క పెట్టడం అంటే అది కష్టమే, అన్ని జన్మల తర్వాత మోక్షం అంటే అసలు అది ఊహించలేము. పాపం ధ్రువుడు కొంచెం చిల్లబుచ్చుకున్నాడు, అరే ముసలాయనకి చెబితే ఏమైపోతాడో వెంటనే తెచ్చిపోతాడేమో గుండాగి అని బాధపడి ఆ తర్వాత స్వామివారు వరాలు ఇచ్చాడు. తనకి ఎన్ని వరములు ఇచ్చినా దాని మీద దృష్టి కంటే ఈ వృద్ధుడి మీద జాలితో ఆయన దగ్గరికి వెళ్ళాడు. వృద్ధుడు, నాయన హరికటాక్షం పొందావంటే పొందానండి, కానీ నోటితో మీ గురించి చెప్పలేకపోతున్నాను అన్నాడు. ఏం చేస్తాను నోటితో చెప్పకపోతే ఇంకెలా చెబుతానైనా చెప్పు అన్నాడు ఆయన. అయ్యా ఇది వేష వ్యవహారం, మీరు కూర్చున్న చెట్టుకి ఎన్ని ఆకులు రాలుతున్నాయో మళ్ళీ దానికి ఎన్ని చిగుళ్ళు కుడుతున్నాయో అవన్నీ లెక్క పెట్టుకుంటే వచ్చే అన్ని జన్మల తర్వాత మీకు ముక్తి అనగానే ఈయన వెంటనే ఎగిరి గంతులేసి నృత్యం చేయడం మొదలెట్టాట. మామూలు నృత్యం కాదు, చిన్నపిల్లలు డిస్కో డాన్స్ చేసినట్టే ఈయనకి మతిపోయింది. ఈ మాట వినగానే ఎక్కడ గుండాగి చచ్చిపోతాడో వృద్ధుడు అనుకుంటే ఈయన ఆనందంతో నృత్యం చేస్తున్నాడు ఏమిటనుకుని, ఏమయ్యా నీకేం బాధ లేదా అంటే, ఎందుకయ్యా బాధ, శ్రీహరి మాట అన్నాడంటే అయి తీరుతుంది, మిగతా వాళ్ళు ఎవరికి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం అన్ని జన్మల తర్వాత అయినా మోక్షం గ్యారంటీ, అందుకని గ్యారంటీ కాకుంది కాబట్టి నాకు ఆనందం అన్నాడు. ఇది సంతృప్తి అండి. ఆ సంతృప్తి వల్ల ధ్రువుడు అమ్మయ్య అనుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ధ్రువుడికి పట్టాభిషేకం చేశారు. ధ్రువుడు పట్టాభిషిక్తుడైన కాలంలో అతని తమ్ముడు, ఆ సవతి తమ్ముడు ఉత్తముడు వేటకి వెళ్ళి యక్షుల చేతిలో చచ్చిపోయాడు ఉత్తముడు. అప్పుడు ధ్రువుడు ఆగ్రహోదగ్రుడు అయిపోయి, ధ్రువుడిలో ఒక కోణమే చూస్తున్నాం మనం, తమ్ముడు అంటే చాలా ప్రేమ, ఎప్పుడో సవతి తల్లి ఏదో అందని, సవతి తల్లిని కాని తమ్ముడు కాని ఎప్పుడు చిన్న చూపు చూడరా, నా తల్లి కంటే ఎక్కువ అని ముందు సురుచికి దండం పెట్టాడు తెలుసా ఆయన ఇంటికి రాగానే. ఎందుకంటే తల్లి నువ్వే కనుక ఆనాడు నన్ను దెప్పి ఉండకపోతే ఈనాడు నేను ఎంత కఠోర దీక్షతో తపస్సు చేసి శ్రీహరిని మెప్పించి వరాలు పొందేవాడిని కాదు. కాబట్టి హరిస్మరణ చేశానంటే, హరి కటాక్షం పొందానంటే నీ అనుగ్రహమే అని ముందు కన్న తల్లి కంటే సవతి తల్లికి దండం పెట్టినవాడు ఆయన. ఆ తర్వాత తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ తమ్ముడు యక్షుల చేతిలో చచ్చిపోవడంతో చాలా కోపంతో గొప్ప రథమెక్కి మరో మంచి ధనుస్సు పుచ్చుకుని ఘోర యుద్ధం చేసి 60,000 మంది యక్షుల్ని చంపేశాడు. అప్పుడు స్వయంభూమును ప్రత్యక్షమై, మనవడా ఇదేమిటిది, నా వంశంలో పుట్టి శాంతాన్ని పొందవలసిన నువ్వు, శ్రీహరి దర్శనం పొందిన నువ్వు, ఒక్క వ్యక్తి చచ్చిపోయినందుకు 60,000 మంది యక్షుడు చంపుతావా, ఎవడో ఒక యక్షుడి చేతిలో నీ తమ్ముడు చచ్చిపోయాడు, వాడి మీద కసితో యక్ష జాతిని నాశనం చేస్తున్నావు, ఎప్పుడూ హింస మంచిది కాదు, మానవుడై పుట్టినందుకు అహింస అన్నిటికంటే గొప్పది, శాంతం వహించనగానే శాంతం వహించి, తాతగారు నా తమ్ముడు అంటే ప్రేమ అండి, వాడు లేకపోతే బ్రతకలేను, నా తర్వాత రాజ్యం తమ్ముడికి ఇవ్వాలనుకుంటున్నాను, వాడిని బ్రతికించండి అన్నాడు. అప్పుడు స్వయంభూ బ్రహ్మని ప్రార్థించి ఉత్తముడిని బ్రతికించాడు. తమ్ముడిని వెంట పెట్టుకు తిరిగి తీసుకొచ్చి అతనికి పట్టాభిషేకం చేసి ధ్రువుడు శాశ్వతంగా నక్షత్ర మండలంలో గడిపోయాడు, ధ్రువ నక్షత్రం అయ్యాడు. ఈ ఉత్తముడు 10,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు ధ్రువుడి తర్వాత. అతనికి ఒక పరమసుందరి బహుళ అని ఒక భార్య వచ్చింది, చాలా అందంగా ఉండేది. ఆ అపూర్వ సౌందర్యాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపోయేవారట. కానీ అదేం కర్మమో, ఏ ముహూర్తంలో పెళ్ళయిందో, పెళ్ళయినప్పటి నుంచి ఈ పెళ్ళం రోజు ముగుడిని తెగతిట్టేది మహారాజు. పైగా మామూలు మహారాజు కాదు, భూమండలానికి చక్రవర్తి, స్వయంభూములు అంతటి వాడి మనుగడు, ధ్రువుడి తమ్ముడు. కానీ అయినా ఇంటికి వచ్చేసరికి ఆయనకి చెవాట్లే, అందరూ అట్లు పెడితే ఆవిడ చేవాట్లు పెట్టేది బాబు. అయినా భార్య మీద వ్యామోహంతో ఆవిడ ఏమన్నా తట్టుకునేవాడు ఆయన. ఒక రోజున ఈ ఉత్తముడితో పాటు చదువుకున్న, గురుకులంలో చదువుకున్న తక్కిన విద్యార్థులందరూ మా మిత్రుడు రాజయ్యాడని చూడడానికి వచ్చారు. ఆ సమయంలో ఉత్తముడు ఒక చక్కని మద్యాన్ని భార్య చేతికిచ్చి, నా మిత్రుల కోసం నువ్వు కూడా తాగన్నాడు. పూర్వకాలంలో భార్యాభర్తలిద్దరు కలిసి కసిపుచ్చుకుంటూ ఉండేవారులేండి, అంటే ఈ మద్యం కాదని, అదొక అపూర్వమైన వధువు. భార్యకి ఇవ్వగానే ఆవిడ యగాదిగా చూసి కాంచన రత్న చషకం పుచ్చుకొని, బంగారం తాపడం చేయబడిన, రత్నాలు తాపడం చేయబడిన పానపాత్ర పుచ్చుకొని అందులో ఉన్న వధువు అందరూ చూస్తుండగా మూడు మొహం మీద పోసింది. ఇక ఆ పూట ఆగ్రహోదగ్రుడైపోయాడు, అవమానం తట్టుకోలేకపోయాడు. ఇంతవరకు ఇంట్లో నన్ను ఎన్నో రకాలుగా అవమానించింది భార్య, అది ఎవరికి తెలియదు, ఇప్పుడు ఎంతమంది మిత్రుల మధ్యలో నా ముఖం మీద మధువు పోసింది, ఇక ఈవిడ్ని క్షమించకూడదనుకుని భటుని పిలిచి ఈ క్షణమే ఈవిడ అడవిలో వదిలేయి అన్నాడు. భటులు వెంటనే తీసుకుపోయి కేకారణ్యంలో వదిలేశారు. అప్పుడు కూడా ఆవిడ, అమ్మయ్య ఈ భర్త పీడపోయిందని సంతోషించింది, చెట్టుకెళ్ళి కూర్చుంది. పాపం ఈ భటుడు వదిలేసి వెనక్కి వచ్చి, మహారాజా వదిలేను అన్నాడు. మా ఆవిడ ఏమన్నా ఏడ్చిందంటే, ఏ అడవడం ఏంటండి, మీరు ఏడవాల మాట వింటే ఆవిడ ఎంతో సంతోషిస్తోంది, మీ పేడ వెరగడయ్యింది అనుకుంటుంది అని చి అని లోపల ఎంతో కొంత ఇంకా ప్రేమ ఉందిగా, ఆ ప్రేమ కూడా పోయిందిగా, అడవిలో వదిలేస్తే ఏడిస్తే మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటాడు ఈయన. కానీ ఆవిడ మాట వినగానే ఇక ఎందుకు లేనని పాపం వదిలేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఈయన సామ్రాజ్యంలో ఒక తమాషా జరిగింది. ఈ రాజుగారు చాలా ఉత్తముడు కదా, అందుకని ఇంటి ముందు రాజభవనం ముందు ఒక ధర్మఘంట కట్టాడు. రాజభవనం అంటే సహజంగా కొలువులో ఉన్నప్పుడు అది ఓడిస్తారు, కొలువులో లేనప్పుడు కూడా ఈయన ఇంటి దగ్గర కూడా గంట పెట్టాడు.
ఎవరైనా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ గంట కొట్టచ్చు.
ఎప్పుడు
వాళ్ళకి కష్టం వస్తే, కష్టం వచ్చిన వాడు తక్షణం గంట కొడితే ఆ ఘంటానాదం విని రాజుగారు అతన్ని లోపల ప్రవేశపెట్టమంటాడు. వచ్చిన వాడి కష్టం విని తక్షణం ఆ కష్టాన్ని తీర్చేవాడు. అలా ఉండేవారు పూర్వం మహారాజులంటే. ఒకరోజున ఆయన తెల్లవారుజామున 3 గంటల వేళ ఇంకొక అరగంట గంట తర్వాత లేవాలి, ఈ లోపే ఒక గంట టంగు టంగుని పోగింది ఇంటి ముందు. వెంటనే కాపలా వాళ్ళు ఎవరో బ్రాహ్మడు వచ్చి గంట కొడుతున్నాడండి మీ ఇంటి ముందు కూర్చుని అనగా అతన్ని లోపల ప్రవేశపెట్టు అన్నాడు ఉత్తముడు. వాళ్ళు ఆ బ్రాహ్మణి తీసుకొచ్చారు. ఆయన ఇంచుమించుకు ఒక 40 ఏళ్ల వయస్సు ఉంటుంది, ఒత్తుగా బవిరిగడ్డంతో ఉన్నాడు, మంచి గుండు మిసమిసలాడిపోతుంది, గుండు కూడా నున్నగా ఉంది, వెనక మాత్రం ఆ మాత్రం పెద్ద పిలక ఉన్నది. పిలకలో ఒక పుష్పం పెట్టుకునేవారు. పూర్వకాలంలో ప్రతి వ్యక్తికి సిగ ఉండాలి, ఆ సిగలో ఓ పువ్వు పెట్టుకునేవారు. ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారు, పూర్వం పిలకలో పెట్టేవారు అన్నమాట. ఆ పిలక పొరపాటు కూడా ఎవరు ముట్టుకోకూడదు. అందుకే ఎవరినైనా భ్రష్టుడు చేయాలంటే పిలక పట్టుకునేవారు, నీ పిలక నా చేతిలో ఉందంటే ఇది. ఒక్కసారి బ్రాహ్మణుడికి పిలక చేతితో పట్టుకున్నామంటే మనం వాడు చేసిన తపస్సు అంతా పోతుందిట. అందుకని ఎవరు పడితే వాడు పిలకలు పట్టుకునేవారు కాదు. అందుకని అటువంటి శిఖరి పెట్టుకుని పుష్పం పెట్టుకుని విభూతి రేఖలు మెరుస్తూ ఉండగా ఓ విప్రుడు వచ్చాడు. తెల్లవారుజామున మహాత్మా మీరు ఎంత దూరం వచ్చారు, గంట కొట్టారు, ఏం కష్టం వచ్చింది అన్నాడు ఉత్తముడు. లేవగానే పలకరించాలి, కానీ ఎంగిలి నోటితో విప్రుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో పలకరించకూడదు కదా. ఎంగిలి నోటతోడ ఎనయే తగు విప్రునినైన గోవునైన. ఎంగిలి నోటితో ఆవుని విప్రుణ్ణి పలకరించకూడదు, ముట్టుకోకూడదు. అందుకని పొద్దున్నే లేవగానే ముఖం కడుక్కుని మాత్రమే ఎవరినైనా పలకరించేవారు. రాజుగారు ముఖం ప్రక్షాళన చేసుకుని మరి వచ్చి పలకరించాడు. అంతేగాని లేవగానే దరిద్ర మొహంతో బయటకు వచ్చి హాయ్ బాగున్నావా అంటే అవతల వాడికి వీడికి కూడా నష్టమట. శాస్త్ర ప్రకారం అది నిషిద్ధ కర్మ. అందువల్ల శుభ్రంగా ముఖం ప్రక్షాళన చేసుకుని అయ్యా ఏమిటి మీ పని అడిగితే ఏం చెప్పమంటావు, 3 రోజుల క్రితం నా ఇంటిలో హాయిగా నిద్రపోతున్న నా భార్య మాయమైపోయింది, ఆవిడ లేక బెంగ పెట్టుకున్నాను, నువ్వు రాజువి, మా అందరికీ తండ్రితో సమానం, మహారాజు అంటే కన్న తండ్రితో సమానం, జ్యేష్ఠ భ్రాత ఇంటికి పెద్దన్న గారు, తర్వాత మంత్రం ఇచ్చిన గురువు, దేశాన్ని పాలించే ప్రభువు, దాంతోపాటు కన్న తండ్రి, పిల్లనిచ్చిన మామగారు, ఈ 5 పంచపితరులు అంటారు గుర్తుపెట్టుకోండి. 5 తండ్రులు ఉంటారు ప్రతి వ్యక్తికి. కన్న తండ్రి ఎలాగో తండ్రి, పిల్లనిచ్చిన కారణం చేత మామగారు కూడా తండ్రితో సమానుడే. ఇంకా 3వది ఉపదేశం చేసిన గురువు గారు, 4వవాడు అన్నగారు, అది ఇంటికి పెద్దన్నగారు ఎప్పుడు తండ్రితో సమానం, అందుకే అన్నగారికి కూడా నమస్కారం చేసుకోవాలి. ఇక 5వవాడు దేశాన్ని పరిపాలించే రాజు. నువ్వు రాజు తండ్రితో సమానుడు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నా భార్య లేకపోతే నేను యజ్ఞం చేయలేను, నా భార్య లేకపోతే కొన్ని కర్మలకు పరిగిరాను, నా భార్య అంటే నాకు ప్రాణం, ఆమెను తీసుకురా అన్నాడు. ఎక్కడైనా పుట్టింటికి వెళ్ళిందేమో కనుక్కోపోయారంటే మా ఆవిడ నాకు చెప్పకుండా అలా వెళ్ళిపోదండి, ఏమంటుంది నేను తర్వాత వస్తాను అని చెప్పేసి తలుపు తాళం వేసి జేబులు వేసుకు వెళ్ళిపోయే సంస్కృతి మా ఇల్లాలకి లేదు అన్నాడు. ఇంతకీ నీ భార్య ఎలా ఉందో చెప్పు, దాన్ని బట్టి ఆమె ఎలా ఉందో ఊహించుకుని వెతికి తీసుకొస్తానన్నాడు అప్పుడు ఉత్తముడు. నీ భార్య అని తీసుకురమ్మన్నావు, ఆమెను నేను చూడలేదు, పటం ఏదన్నా ఉందా చూపించు, లేకపోతే ఆవిడ ఎలా ఉంటుందో వర్ణించు, ఆ వర్ణనని బట్టి నేను వెతికి పట్టుకొస్తానన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, కుండగొద్దయు ఒక వాటి గుజురూపు, మా ఆవిడ ఎలా ఉంటుందో చెప్తాను, పెద్ద పట్టు ఉంటుంది, కుండ బోర్లించినట్టుగా పట్టు ఉంటుంది, కొంచెం పొట్టిగా ఉంటుంది, చేతులు పొట్టిగా ఉంటాయి. ఇంకా బరికి తలయ్యను, మారణ గారు చాలా అందమైన పెట్టిన రసండి, బరికి తల అంటే తెలుసు కదా, చింత బరికిలో ఉంటాయి, అలా ఉంటుంది జుట్టు, ఏతాకు ముళ్ళు, ఏదో రకరకాలైన భయంకరమైనటువంటి వెంట్రుకలు అనమాట, ఇలా నెత్తి మీద బోర్లించినట్టు ఉంటుంది ఆ వెంట్రుకలు కట్ట. అప్పుడప్పుడు దర్భాలు పెట్టి కడతారు సార్, ఆ దర్భాలు నెత్తి మీద పెట్టినట్టు ఉంటుంది ఆవిడ జుట్టు. ఇంకా అస్తమాటు గోక్కుంటూ ఉంటుంది మావిడ, నెత్తి మీద చేతులు పెట్టి గోక్కోకూడదని చెప్పాను కదా, అని చేతను బర్రు బర్రని గోక్కుంటూ ఉంటుంది. పళ్ళు ఈ ముందుకు కనపడుతూ ఉంటాయి, ఈ కన్ను ఇటు చూస్తుంది, అంటే ఏ కళ్ళు ఎలా చూస్తాయో తెలియదు, అనగా నల్లగంటిది, ఎత్తు పళ్ళది, పెద్ద పొట్టతో ఉంటుంది. ఇక చర్మము మహిషమి దున్నపోతుకి ఆవిడకి పెద్దగా కేటం ఉండదు ఆ రోజు. అది ఈ విధంగా వర్ణించగానే నిజంగా మతిపోయింది ఉత్తముడికి.
చాలు చాలు ఇంకా చాలు చాలు ఆలు సుఖమున్నకో
భార్య అంటే ఆనందం పెట్టడానికి ఈ రూపంతో ఉన్నావండి పెళ్లి చూపుల్లో వెళ్ళి చూసి ఎలా వరించేవయ్యా అన్నాడు. అనగానే మహారాజా ఎవరికి ఎవరు రాసి పెడితే వాళ్ళతో వివాహం అవుతుంది అన్నాడు. సరే ఇంతకీ నీ భార్య ఇంకా ప్రవర్తన ఎటువంటిది అన్నాడు. ఏం చెప్పమంటారండి, మా ఆవిడ రోజుకు 6 సార్లు మాత్రమే ఒక కర్ర పుచ్చుకుని నన్ను కొడుతుంది. రోజుకు 6 సార్లు షక్కాల పూజ, శివుడికి షక్కాల పూజ చేసినట్లుగా మా ఆవిడ నేను చెబుతున్న దాంట్లో రామంత అతిశయోక్తి లేదు. ఇదంతా మీరు చూడండి మార్కండేయ పురాణంలో యథాతథంగా ఉంటుంది. ఇది తెగ తిడుతుంది, ఆ నోటికి అద్దు పొదుపు ఉండదు, ఏం మాట్లాడుతుందో తెలియదు, తిడుతుంది కొడుతుంది. అమ్మో అంత దుశ్శీల మనకు ఉండరు. అనగానే ఏ వెర్రి బ్రాహ్మణానికి ఆమె పెచ్చపట్టింది కదయ్యా, అందంగా లేకపోయినా కాపురం చేయొచ్చు, కానీ రోజు తిడుతూ కొడుతూ మొడుతూ ఉండే పెళ్ళంతా ఎలా కాపురం చేస్తాం? చీ వదిలి, నా రాజ్యంలో మంచి పండితులు అయినవాడు చాలా మంది ఉన్నారు, అందులో ఇంకెవడన్నా ఏరుకోరు మంచి పిల్లలు పట్టుకొని తిరిగి పెళ్లి చేస్తారు, పెళ్లే కావాల్సి వస్తే అంటే మహారాజా అంత తేలిక కాదు పెళ్ళాన్ని అడుగులు వదిలేయడం కాదని అడిగి. భార్య మీద పాపం వస్తే వదిలేయడానికి అసాధారణ స్థితిలో కూడా ఆ పని చెయ్యకూడదు. నేను వివాహ సమయంలో నాది చరామి అని ఒక మాట అన్నాను, అతి చరామి అంటే దాటి వెడతాను అని అర్థం. నా అతి చరామి నాది చరామి అంతేగాని సంస్కృతం నాదేది అంతే తెలియక చాలా మంది నాది అంటే ఆడపిల్ల అనుకుంటారు. నాది అనే పదం ఆడది అనడానికి తెలుగు పదం అయితేను, నాది అనేది తెలుగు మాట, అప్పుడు ఆడుది అని అర్థం. కానీ ఇది నాది చరామి అనేది సంస్కృత పదం. నా అతి నాది సవర్ణ దీర్ఘ సంధి, నా అతి చరామి నాది చరామి అంటే ఓ భార్యామణి నిన్ను దాటి వెళ్ళను, అనగా నిన్ను కాదని తోసేసి నా ఇష్టం వచ్చినట్టు నడుచుకోను అని భార్యకు మాటిస్తున్నాడు. నీకు చెప్పకుండా నా ఇష్టం వచ్చినట్టు ఇల్లు కొనుక్కోను, నీకు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఎయిర్ ఇండియాలో ఇండియాకి వెళ్ళొచ్చు, దుబాయ్ వెళ్ళినాను, ఎక్కడికి వెళ్ళినా నీతో పెడతాను, ఏ పని చేసినా నీకు చెబుతాను అని చెప్పాడు అనమాట. ఈ మాట మనం అందరం అంటున్నాం కానీ ఎంతమంది నిలబెట్టుకుంటున్నాం అంటే ఏదో ఇలాంటి మహాత్ములు నా ఒకటి పక్కన పెడితే ఎక్కువ మంది ఇలా చెప్పకుండా చేస్తున్నారు కదా, అందుకని అలా చెయ్యకూడదు. నా భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఆవిడ ఎటువంటిదైనా ఆవిడ లేకపోతే నేను ఉండలేదు. రెండవది ఆవిడ లేకపోతే యజ్ఞం చేయడానికి పనికిరాను. భార్య లేనివాడు సంధ్యావందనానికి పనికిరాడు, భార్య లేనివాడు యజ్ఞమునకు పనికిరాడు, భార్య లేనివాడు దానం పుచ్చుకోవడానికి ఇవ్వడానికి పనికిరాడు. అంటే బతికుండగా భార్య బతికుండగా ఆమెను విడిచిపెట్టేస్తే వాడు కర్మలకు పనికిరాడు, భార్య శరీరం విడిచిపెడితే అప్పుడు వాడికి మినహాయింపు ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో భార్యను విడిచిన వాడు 90 పనులకు పనికిరాడు, 100కి 90 పనులు వాడు చేయడానికి పనికిరాడు, ఒక్క 10 పనులు మాత్రమే చేయడానికి పనికొస్తాడట. అందులో ఒకటి స్నానము, రెండవది భోజనము, 3వది శయనము, 4వది అధ్యయనము, 5వది అధ్యాపనము. వీటిని శిష్యుల ద్వారా వ్యాపింప చేయడము, ఇలాంటి పనులు మాత్రమే తప్ప తక్కువ చేయకూడదు. ఆయన ఇంకో రాసి చెప్పిన భార్యను విడిచిపెడితే వాడు ఉద్యోగార్హత కూడా డబ్బు సంపాదించకూడదు చూడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భార్యకు విడాకులు ఇస్తే వెంటనే ఉద్యోగానికి కూడా విడాకులు ఇవ్వాలి, రిజిగ్నేషన్ ఇవ్వాలి. నేను చెప్పలేదు, ఇది ధర్మశాస్త్రం. నేను అందువల్ల నా భార్యను తీసుకురానగానే ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు ఉత్తముడు. వీడు కొంప తీసి నన్ను దిబ్బుతున్నాడా, నేను భార్యను అడుగులు వదిలిపెట్టాను, అందువల్ల నేను ఎందుకు పనికిరానని చెప్పడానికి ఈ మాట అన్నాడా అనుకుని, అయినా తప్పదు కదా, సరే నువ్వు చెప్పావు కనుక నీ భార్యను ఇప్పుడే బయలుదేరి వెతికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని మేరు పర్వతం లాంటి ఒక రథం ఎక్కి మహావేగంగా అరణ్యాలకి బయలుదేరాడు, వెతికాడు, తెగ వెతికాడు, వెతక్కగా వెతక్క ఎక్కడ దొరకలేదు. కానీ ఒక కేకారణ్యంలో త్రికాలద్రుడు అని ఒక ముని ఉన్నాడు, ఆయన వశిష్ఠ మహర్షికి ఆత్మీయుడు బాగా. ఆ త్రికాలజ్ఞ ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ వెతికినా ఆ బ్రాహ్మణుడి భార్య వంటి స్త్రీ కనపడడం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఈ ముని త్రికాలజ్ఞుడు అనగా 3 కాలములను ఎరిగినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగినవాడు. ఈయన దగ్గరికి వెళితే అతని భార్య ఎక్కడుందో తెలుస్తుందేమోనని ముని ఆశ్రమం దగ్గర రథాన్ని ఆపి వినయంగా చేతులు తోడించి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మహర్షి రావచ్చా అన్నాడు. ఆయన లోపలికి రమ్మన్నాడు. ఈయన ఆశ్రమం లోపలికి వెళ్ళగానే పక్కనున్న శిష్యుడి కేసి తిరిగి ఆ ముని, ఇదిగో స్వయంభవములు మనుమడు ఉత్తానపాదుడి కుమారుడు ఉత్తముడు వచ్చాడు, ఇతనికి అర్ఘ్యం పాద్యం ఆసనం అన్ని ఇమ్మన్నాడు. ఈ పక్క శిష్యుడు మహర్షి గురువు గారు ఇతడు అర్ఘ్యపాధ్యాదులకు అర్హుడేనా అన్నాడు. అనగానే మురి వెంటనే కళ్ళు పూసుకుని ఏమి ఇవ్వద్దు కూర్చో అని కూర్చోబెట్టి, ఏం మహారాజా బాగున్నావా అన్నాడు. నేను బాగున్నాను లేదో తర్వాత సంగతి చూద్దాం, నువ్వు నాకు అర్ఘ్యం పాధ్యమని నీ శిష్యుడిని పురమాయించావు. నీ శిష్యుడు నేను అర్ఘ్యపాధ్యాలకు అర్హుడు అవునా కాదా ఆలోచించమన్నాడు. నిన్ను నువ్వు కళ్ళు పూసుకుని అర్ఘ్యపాధ్యాలు నాకు ఇవ్వాల. అర్ఘ్యపాధ్యం అంటే నీకు తెలుసున్నదే కదా, పాధ్యము అంటే పాదములు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి. గొప్ప వాళ్ళకి మన ఇంటికి రాగానే మహాత్ములకి గౌరవం ఏమిటంటే చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి కాళ్ళు కడుక్కోమనాలి. పాదములు కడుక్కొనుటకిచ్చు నీరు గనక దానికి పాధ్యము, మంత్రపూర్వకంగా కాళ్ళు కడగాలన్నమాట. గురువులైతే కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటాం, సామాన్యులైతే కాళ్ళు కడుక్కొని వాళ్ళ నీళ్లు వాళ్ళ నెత్తి మీద కూడా చల్లుకోకుండా వదిలేసి లోపలికి రావాలి. తర్వాత కూర్చోబెట్టి ఆసనం ఇచ్చి అర్ఘ్యం అని చేతులు కడుక్కోవడానికి ఇస్తారు మంత్రపూర్వకంగా. అప్పుడు దధి అనగా పెరుగు, అందులో తేనె, కాస్త పంచదార ఇవన్నీ కలిపి దానికి మధుపర్కము అని పేరు. దానిని ఆచమనంగా ముందు ఇవ్వాలి. ఎప్పుడు కూడా తేనె పెరుగు చక్కెర మూడు కలిపిన మిశ్రిత ద్రవ్యాన్ని చేతిలో పెట్టి దీనికి ఆచమనము అనే పేరుతోటి మధుపర్కం అనే పేరుతోటి గౌరవంగా సూచకంగా గురువులకు ఇస్తారు. అది తాగితే అప్పుడు వాడు మాట్లాడడానికి మనకు వస్తాడు. అంతవరకు మాట్లాడించేవారు కాదు, ఇవన్నీ నియమాలు. దీని వెనకాల అత్యద్భుతమైన లాభాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మధువుని ఇవ్వడం వల్ల ఇంటికి వచ్చిన వాడికి వీడికి మంచి వాక్సు చూస్తుంది. పెరుగు ఇవ్వడం వల్ల సంపదలు వస్తాయి. అందులో పచ్చదార కలిపితే కవిత్వ శక్తి వస్తుంది. ఏకకాలంలో మూడు శక్తులు మనం ఆ వ్యక్తి ద్వారా పొందడం కోసం ఈ మధుపర్కం అని ఇచ్చేవారు అన్నమాట. ఇవి ఇవ్వకుండా కూర్చోబెట్టి నువ్వు నన్ను మాట్లాడుతున్నావు, నేను ఏమి తప్పు చేయటం వల్ల నేను ఈ మూడింటిని అర్ఘ్యపాధ్యాచమనాథుని పొందడానికి అర్హుణ్ణి కాకపోయాను అని అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, మహారాజా నీ తప్పు నీకు తెలియదా, నువ్వు ఒక అపరాధం చేసావన్నట్టు. నేను జాగ్రత్తగానే పరిపాలన చేస్తున్నానంటే నా అపరాధం ఏమిటన్నాడు మళ్ళీ. నీ భార్యని కోపగించి అడవిలో వదిలిపెట్టావుగా, ఆ క్షణం నుంచి నువ్వు అర్ఘ్యపాధ్యాదులకి అర్హుడివి కాకుండా పోయావు అన్నాడు. భార్యకి విడాకులు ఇచ్చిన వాడిని మన ఇంటికి పిలిచి ఇలా గౌరవించకూడదని శాస్త్రం చెబుతున్నాయి. నువ్వు అందువల్లే అర్ఘ్యపాధ్యాదులకు అర్హుడవు కాకుండా పోయావు. నా శిష్యుడు మహామహిమ కలిగిన వాడు, ఒక వ్యక్తి ఎదురుకుండా రాగానే వాడు బ్రతుకే ఉంటే చెప్పేస్తాడు. తన మహిమతో నువ్వు భార్యను విడిచిపెట్టిన విషయం గ్రహించాడు, నాకు ఆ విషయం చెప్పాడు, నేను దివ్య దృష్టితో కనిపెట్టాను, అందుకే నిన్ను కూర్చోబెట్టాను తప్ప మర్యాదలు చేయలేదనగానే ఈ యోగం వచ్చిందండి. అక్కడేమో ఆ బ్రాహ్మణేమో దరిద్రులైనా పెళ్ళాన్ని తీసుకురమ్మన్నాడు, ఆయన నన్ను తిప్పాడు, నువ్వు తిప్పుతున్నావు, నాకు అర్థం ఇలా కాలేదు అని మనసులో బాధపడి ఏమనలేక మహర్షితో మాట్లాడటం అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. మహర్షి అయ్యింది ఏదో అయ్యింది, ఓ బ్రాహ్మణి భార్య కోసం వచ్చాను, ఆమె ఎక్కడుందో చెప్పాడు అన్నాడు. బలాకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఈ అరణ్యంలో ఉంటున్నాడు. వాడు ఆ విప్రుడి భార్యని అపహరించి తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెట్టాడు. ఆశ్రమం ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఉంది, ఇలా వెళ్ళు అని మార్గం చూపించాడు. ఈయన మహావేగంగా అటు వెళ్ళాడు. అక్కడ మంచి భవనాలు, నిజానికి ఆశ్రమాలు అంటారు కానీ వాటిని మామూలు ఆశ్రమాలు కాదు, సువర్ణ ఆశ్రమాలు, అద్భుతమైన బంగారపు భవనాలు ఉన్నాయి. ఆ భవనంలో ఒక భవనానికి ముందు వాకిట్లో కూర్చుని నెత్తి మీద తుమ్మముళ్ళు పెట్టినట్టుగా ఉన్న జుట్టుతో పెద్ద పొట్టతో వికారాకారిణి కనపడింది. ఈయనకి అర్థమైపోయింది ఈవిడే భార్య విప్రపత్రి అని. దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికి ఒక మహర్షి వచ్చాడు, ఆయన భార్య పేరు వైశాలి అని వికారంగా ఉంటుందని చెప్పాడు, ఆ వైశాలిని నువ్వేనా అన్నాడు. అవునండి. ఏం జరిగిందో తెలియదు, ఒక రాక్షసుడు నన్ను తీసుకొచ్చేసాడు. 3 రోజుల క్రితం హాయిగా మా ఇంట్లో మా ఆయనతో పాటు మంచం మీద పడుకున్నాను, అర్ధరాత్రి వాడు మాయం అయిపోయాను, తర్వాత చూస్తే ఇప్పుడున్నాను. ఈ రాక్షసుడు నన్ను తినడు, పోనీ అలాగని పెళ్లి చేసుకోడు, ఏమీ లేకుండా ఇక్కడ బారేశాడు, వేళకి నీ పళ్ళు పాత్ర ఇక్కడ పెడుతున్నాడు, ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. మా ఆయన లేకపోతే ఇప్పుడు బెంగగా ఉంది, రోజుకు 6 సార్లు కొట్టేవాడు, కొట్టడానికి ఎవడో దొరకట్లేదు, అందుకని బెంగగా ఉంది అంటారు. రోజుకు 6 సార్లు బాధడానికి కర్ర వచ్చుకుని ఎవరూ లేదు, అందుకని దుఃఖంగా ఉందంటే ఇతడు ఆశ్చర్యపోయి, ఆ రాక్షసుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ చిట్ట చివరి ఉన్న భవనంలో ఉన్నాడండి అని. ఈ రాజుగారు ఆ రాక్షసుడు అన్న భవనం దగ్గరికి వెళ్ళాడు.
యోగ విమలన్యాసు మహారాజు. దూరం నుంచే యోగాభ్యాస తత్పరుడు పరాక్రమవంతుడు అయిన ఈ రాజుగారిని ఆ రాక్షసుడు చూసి తన భటులతో పరుగు పరుగు వచ్చి మహారాజా నమస్కారం అని సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజుగారు నమస్కారం చేసిన వాడిని ఏ శిక్షిస్తాడు ఆలోచించండి. ఆ తర్వాత రాజుగారికి ఒక ఆసనం కూడా ఇచ్చాడు. వాడు కూర్చున్నాక వినయంగా దగ్గరికి చేరి, ఈ భూమండలం అంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న మరువంశస్థుడివి నువ్వు, మేమంతా మీకు సామంతరాజులు, ఈ అడవిని పరిపాలిస్తున్న రాక్షస రాజుని నన్ను బలాకుడు అంటారు. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతికి దిది వల్ల హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఇద్దరు రాక్షసులు పుట్టారు. అందులో హిరణ్యాక్షుడి వంశంలో పుట్టినవాడిని అని. అటువంటి నాకు మీరు పూజ్యుడు, ఏం కావాలో కోరుకోండి, మీకు సేవ చేస్తానన్నాడు. ఎంత మంచివాడివి కదా నాయన, వాడు ఎవడో బ్రాహ్మణ పత్రి నీకు ఎందుకు తీసుకొచ్చావు బలాత్కారంగా, పోనీ తీసుకొచ్చావు ఏమైనా ఆమె మీద భోగవాంఛతో తెచ్చావంటే ఆమెను చూస్తే అడివెత్తిపోతుంది ప్రాణం ఎవరికైనా. కాబట్టి స్త్రీ లోలత్వంతో తేలేదని అర్థమయ్యింది. పోనీ తినడానికి తెచ్చావంటే ఆమెను తినడం లేదట, ఎందుకు తెచ్చావంటే అప్పుడు ఆయన నవ్వి, మేము మనుజ పిశితాశనంబు మెదవు ఆతనుజ వంశమందు పుట్టిన వారము కాము సుమ్ము, మానవులను చంపి మానవ మాంసము తినే దౌర్భాగ్యపు రాక్షసులం కాము, అంటే మేము మాంసాహారులం కాము. ఇక రెండవది, స్త్రీలోనత్వం అసలు లేదు. నిజం చెప్పాలంటే నా భార్యలు అప్సరసల కంటే అందగత్తెలు. నాకు ఈ దౌర్భాగ్య స్త్రీ మీద వ్యామోహము లేదు. మరి ఎందుకు తెచ్చారని నువ్వు అడగచ్చు. వీళ్ళ ఆయన రోజు పొద్దుట పొట్టు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు సకల భూత ప్రేత పిశాచ నాచనార్థం మహాయజ్ఞమహం కరిష్యే అని భూతోచ్చారణ మంత్రాలు చదువుతున్నాడు. వాడు చదువుతున్న మంత్రాల వల్ల రోజుకు 100 మంది రాక్షసులు చచ్చిపోతున్నారు. వాడి యజ్ఞం వల్ల మా రాక్షసులకి నాశనం వస్తుంది. రాక్షస నాశనం కోసం యజ్ఞం చేస్తున్న ఆ బ్రాహ్మడి మీద మాకు పగ కలిగింది. అనవసరంగా మమ్మల్ని చంపేస్తున్నాడు యజ్ఞంతో. కాబట్టి వీడి యజ్ఞం ఆపితే కానీ మేము బ్రతకం. వీడి యజ్ఞం ఎలా ఆపాలి? వాడి దగ్గరికి వెళితే వాడు ఒక్క మంత్రంతో మమ్మల్ని నాశనం చేస్తాడు. అందుకని యజ్ఞం ఆపాలంటే వాడి భార్యని అపహరించాలి అని నిర్ణయించాను. భార్యను అపహరిస్తే వాడు యజ్ఞం చేయడానికి పనికిరాడు. అప్పుడు యజ్ఞం ఆగిపోతుంది. యజ్ఞం ఆగిపోతే మా రాక్షస జాతి సుఖంగా బ్రతుకుతుంది. మా జాతి కోసం పట్టుకొచ్చాను తప్ప ఇంకే దురుద్దేశం లేదన్నాడు. మహారాజా మీకు తెలియదా, భార్య లేని వాడు యజ్ఞములకు పనికిరాడు, వట్టి పనికి మానవాడు అయిపోతాడు అన్నాడు. రాజుగారి మళ్ళీ నెత్తి మీద కర్రతో కొట్టినట్టయింది. బుర్ర గిర్రును తిరిగింది. ఓ నాయనో, ఒకరి తర్వాత ఒకరు నన్ను పట్టుకు వాయిం చేస్తున్నారు. ముందేమో ఆ బ్రాహ్మడు, తర్వాత త్రికాలజ్ఞముని ఆశ్రమంలో అవమానం, ఇప్పుడు చివరికి రాక్షసులు కూడా కాళ్ళ గీడమ్మ పెడుతున్నాడు. మళ్ళీ కాళ్ళు పట్టుకులాగినట్లుగా ఆ బ్రాహ్మడి భార్యని యజ్ఞం ఆపడానికి అపహరించాను, భార్య లేని వాడు ఎందుకు పనికిరాడు అంటున్నాడు. ఛీ, చివరికి ఇలా అయిపోయింది నా జీవితం అనుకుని లోపల కొంచెం కుమిలిపోయి, అయినా ఏం చేయలేడు కనుక. నాయన, ఈ బ్రాహ్మణ పత్నిని అతనికి తిరిగి అప్పగిస్తానని మాట ఇచ్చాను, నువ్వు నాకు చిన్న ఉపకారం చేస్తావా అన్నాడు. ఏమిటది, ఈ అమ్మాయిని యథాతథంగా పట్టుకుపెళ్ళి ఆ బ్రాహ్మణికి అప్పగించానంట. మహారాజా, మీరు ఏం ఆజ్ఞాపిస్తే చేస్తాం, సందేహం లేకుండా పట్టుకెళ్ళి ఇస్తాను. కానీ మీ మనస్సులో ఏదో కొంచెం వేదన ఉన్నది, ఇంకేమైనా కోరిక ఉంటే చెప్పండి, మీ వేదన తొలగిస్తాను నేను అన్నాడు. అయితే ఓ చిన్న పని చెయ్యి, ఈ బ్రాహ్మణ పత్రి పరమ దుష్ట స్వభావురాలు, ఈవిడ మనస్సుని మార్చి మంచిదాన్ని చేసి ఆ బ్రాహ్మణికి అప్పగించాలంట. ఇది మంచి మాట అండి, అసలు మాకున్న శక్తి అది. నేను పుట్టి పుట్టగానే బ్రహ్మదేవుడు నాకు వరాలు ఇచ్చాడు. నువ్వు ఎవరి హృదయంలోకైనా వెళ్ళగలవు, వారి మనస్సులో ఉన్న దుష్ట ప్రవర్తనని ఆహారంగా స్వీకరించగలవు అన్నాడు. కాబట్టి నా మంత్రశక్తితో, బ్రహ్మ ఇచ్చిన వరంతో ఈవిడ మనస్సులో ప్రవేశిస్తాను. ప్రవేశించి ఆవిడలో ఉన్న దుశ్శీలత భర్తని కాల్చుకు తిట్టుతోందే ఆ ప్రవర్తనని నేను మింగుతాను. అప్పుడు ఆవిడ పవిత్రురాలైపోతుంది అని అప్పటికప్పుడే సూక్ష్మ రూపంతో ఆవిడ హృదయంలో ప్రవేశించి ఆ మనస్సులో ఉన్న దుష్టదోద్భావం మింగేశాడు. మింగగానే ఈవిడ మనస్సు పవిత్రమైపోయింది, మంచిదయ్యింది. వెంటనే కిలకిల మాట్లాడుతూ చిలకలాగా,
మహారాజా మా ఆయన్ని ఎన్నాళ్ళతో ఏడిపించేశాను, దాదాపు 10-20 ఏళ్ళుగా నేను నా భర్తని ఎంత ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు అర్థమవుతుంది, అయ్యో కర్ర పెట్టి ఆయన ఎంత బాధేశాను, ఒక్కనాడు కూడా నా మాట ఆయన జవదాటలేదు, అటువంటి భర్తకి దోహం చేసిన పాపాత్మురాలి, ఇప్పుడు నా భర్త దగ్గరికి వెళితే పాదాల మీద పడి శరణని ఆయన్ని నేను సేవిస్తాను అని.
అయితే వెంటనే అప్పగించేసిరా అని బలార్పుడి పంపితే ఈ బలార్పుడు ఆ విప్రుడికి అతని భార్యను అప్పగించాడు. విప్రుడు చాలా సంతోషించాడు. ఇప్పుడు ఈయన రాక్షసరాజ ఇక నేను వెళ్ళినానంటే మహాత్మ ఇంకేదన్నా కోరుకోండి అన్నాడు వాడు. ఇంకా నాకేం కోరికలు లేవు కానీ నేను పిలిచినప్పుడు మాత్రం తక్షణం రా అని ఆజ్ఞాపించి ఆ క్షణమే బయలుదేరి త్రికాలజ్ఞ ముని దగ్గరకు వచ్చాడు. ముని గారి గాడకు నమస్కరించి, మునీశ్వర నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను నా భార్యను ఎప్పుడూ ఎంతో ప్రేమతో చూసేవాడిని, ఆవిడంటే నాకు ఇష్టం, కానీ ఎప్పుడు ఆవిడ నన్ను తిడుతూనే ఉండేది, నా మీద అసహ్యం చూపిస్తూనే ఉండేది, కారణం ఏమిటో చెప్పండి అన్నట. అనయం కడు నేనా జ్ఞాపనంబి చేనక ఆ మదిరాక్షి తికృతులతో కోపించు ఎల్లప్పుడూ మునివర్యా, ఇది ఏమి కర్మమున ఉన్మూలంబును చేయవే. మునీశ్వర ఎంత ప్రేమతో నేను ఆహ్వానించినా నన్ను ఎప్పుడు కసురుకుని విసుక్కుని ఏడిపించిందా, ఏం కర్మ వల్ల ఇలా వచ్చింది, కారణం చెప్పు అంటే అప్పుడు ముని ఇదంతా నీ పెళ్లిలో వచ్చిన యోగం అన్నాడు. అందుకే ముహూర్తాలు ఎవడ చేత పడితే వాడి చేత పెట్టించుకోకూడదు, ముహూర్తాలు చాలా జాగ్రత్తగా చూడాలి. అసలు వివాహానికి ముందు సాధ్యమైనంత వరకు నక్షత్ర పరిశీలన ముందు చెయ్యాలి. తారాబలంలో కూడా పొరపాటును కూడా నైధన తారతో అసలు వెళ్ళకూడదు. ఒకటి జన్మతార, రెండు సంపత్తార, మూడు విపత్తార, నాలుగు క్షేమతార, ఐదు ప్రత్యక్తార, ఆరు సాధనతార, ఏడు నైధనతార, ఎనిమిది మిత్రతార, తొమ్మిది పరమమిత్రతార. ఉదాహరణగా హరిశాస్త్రి గారిని తీసుకుందాం, వాళ్ళ అమ్మాయిది శతభేషం, అల్లుడిది శ్రవణం, కాబట్టి ఈ శతభేషం నుంచి శ్రవణానికి మిత్రతార అవుతుంది, కాబట్టి తారావలో చూసుకోవాలి. ఇక్కడ వీడి కర్మ ఏమిటంటే సరిగ్గా నైధనతారై కూర్చుంది. నైధనతార అవ్వడం ఒకటి అయితే దానితో పాటుగా ముహూర్తం పెట్టినవాడు ఎవడో దరిద్ర ముహూర్తం పెట్టాడు, ఆ ముహూర్తం చెప్పాడు, పరిణయ వేళ నిన్ను రవి భౌమ శనైశ్చరులు భవత్సతిన్ సుర గురు దైత్య మంత్రులను చూచుట చేతను నీకు ఆతరుని మనోహరాకృతి మొదం బలరించుచు నుండు చూవే అత్తరునికి నీదు నాకృతి మొదంబు ఎలయంపమి కారణంబదే. వివాహ సమయంలో మీ లగ్నంలో జరిగిన పొరపాటు అది, నిన్ను రవి సూర్యుడు చూస్తున్నాడు, భౌమ భూమిపుత్రుడు అంగారకుడు చూస్తున్నాడు, కుజుడు శనైశ్చరులు శని అంటే మూడు గ్రహములు నిన్ను చూస్తున్నాయి వరుసగా, సూర్యుడు కుజుడు శని వివాహ లగ్నంలో నిన్ను చూస్తున్నారు. అక్కడ నీ భార్యని సురగురు దైత్య మంత్రులు గురుగ్రహము శుక్రగ్రహము వీక్షించేవి. ఈ రెండు గ్రహాలు ఒకేసారి స్త్రీని చూస్తే ఆ స్త్రీకి భర్త మీద పరమద్వేషం వస్తుంది. అందుకే నిన్నేమో రవిభవమ శనీశ్వరులు చూడటం వల్ల నీకు ఆవిడ మీద ప్రేమ కలుగుతోంది, ఆవిడకి నీ మీద ద్వేషం కలుగుతోంది, అందువల్ల ఆచి తూచి ముహూర్తం పెట్టుకోవాలి. ఏదో గుళ్ళోకి వచ్చి పక్కన కూర్చుంటే ప్రేమించేసి హఠాత్గా తాడి కట్టేస్తే ఈ తర్వాత ఇదిగోయే ముందు తాడి తర్వాత వైకుంఠ పాడి పాము మీ గుర్తుంది డామర్ గత పడ్డది. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకోవాలైనా నీ లగ్నంలో ఉన్న తేడా వల్ల రోజు ఇద్దరు కొట్టుకు తెచ్చిపోతున్నారు అనగానే, అయితే ఇంక దీనికి పరిష్కారం లేదా స్వామి అన్నాడు. ఉంది లేకపోవటమే, ముందు మీ ఆవిడ బతుకుందో లేదో చూసుకో, ఆ తర్వాత దానికి పరిష్కారం ఏమిటో నువ్వు ఒక బ్రాహ్మణికి వాడి భార్యను తిరిగిచ్చావు కదా అతను చేసి చూపిస్తాడు నీకు అనగానే, నా భార్య ఎక్కడుందో మీరే చెప్పండి అన్నాడు. ఈయన వెంటనే కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళి, నీ భార్య చచ్చిపోలేదయ్యో, చాలా గట్టి పిండం, నువ్వు అరణ్యంలో వదిలేసావు, అమ్మయ్య అడవిలో హాయిగా ఏకాంతంగా ఉందామనుకుని అక్కడే చెట్ల కింద పుట్ల కింద ఒంటరిగా తిరుగుతుందని, ఇంతలో పాతాళ లోకాన్ని పరిపాలిస్తున్న ఒక దంతశోకుడు అని పేరు కలిగిన ఓ సర్పరాజు
అతనికి పోతరాజు అని కూడా పేరు. ఒక పాతాళ లోకంలో పౌల రాజు అనమాట. ఆ సర్పరాజు నీ భార్యను చూశాడు, నీ భార్య అపూర్వ సౌందర్యానికి వ్యామోహితుడై ఆమెను వివాహం చేసుకుందామని తన పాతాళ లోకానికి పట్టుకుపోయి తన ఇంట్లో ఒక గదిలో పెట్టాడు. ఇది ఆ రాజుగారి కూతురు నంద అనే ఎవడు చూసింది. ఎవరినో పట్టుకొచ్చాడు మా నాన్న, ఈమె వివాహం చేసుకుంటే నాకు సవతి తల్లి అవుతుంది, మా అమ్మకి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయని ఆ అమ్మాయిని ఈ అమ్మాయి పట్టుకుపోయి జాగ్రత్తగా చోట దాచేసింది. దాంతో తండ్రి గారు ఈ సర్పరాజు కూతుర్ని పిలిచి, కుమారి నేను వలచి వివాహం చేసుకుందామని ఒక రాజుపత్రిని ఇక్కడికి తీసుకొచ్చాను, ఆమెను మన గదిలో పెట్టాను, నువ్వు ఆమెను ఎక్కడ దాచావు ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు. నేను చెప్పనందావిడ, అయితే ఈ క్షణం నుంచి నువ్వు మూగదాని అయిపో అని చెప్పించాడు. దాంతో ఆవిడ మూక అయిపోయింది. పాపం ఆ సర్పరాజ పుత్రిక నంద ఇప్పుడు మూక స్త్రీ అయిపోయింది. నీ భార్య ఆ నంద చెరసాలలో చాలా జాగ్రత్తగా సుఖంగా ఉంది. నంద ఒక చోట చాలా జాగ్రత్తగా దాచింది, నీ భార్యని సొంత తోబుట్టులో చూసుకుంటుంది. మాట పోయినా రోజు ఏమేం కావాలో అవన్నీ సమకూరుస్తూ ఆ సర్పరాజు యొక్క దుర్మార్గత్వానికి బలివ్వకుండా కాపాడుతోంది అనగానే, అయ్యో పోనీ అసలు విషయం తెలిసిందనుకుని వెంటనే ఏం చేశాడు ఈయన, ఇప్పుడు నేను నా భార్యను ఈ క్షణమే తెచ్చుకోగలను కానీ ఏం లాభం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాక రాగానే మళ్ళీ ఎడవడం పెడవడం చెడవడం తిట్టుకోవడం అనుకుని వాళ్ళు మాట్లాడకుండా తిరిగి రాజ్యానికి వచ్చి ఆ బ్రాహ్మణుడిని మళ్ళీ పిలిపించాడు. బ్రాహ్మణోత్తమ, నీ భార్యను నీకు అప్పగించాను, నా భార్య ఎప్పుడో పాతాళ లోకంలో ఉంది, ఆమె నన్ను అసహ్యించుకుంటోంది, లగ్నంలో తేడా రావడం వల్ల మా ఇద్దరికి ఈ విధమైన ఇబ్బంది వస్తుంది అని త్రికాలకుడు చెప్పాడు. నీ దగ్గర ఏదైనా దివ్యశక్తి ఉంటే యజ్ఞశక్తి ఉంటే నా భార్య నేను అనుకూలంగా ఉండేలా చేస్తావా అన్నాడు. లేకపోవటం ఏమిటయ్యా, గొప్ప యజ్ఞం ఒకటి ఉన్నది, దానికి మిత్రవింద అని పేరు. దానికి మిత్రవింద లేక మిత్రకామేష్టి, ఇష్టి అంటే యజ్ఞం, కోరికతో యజ్ఞం చేస్తే దానికి కామేష్టి అని పేరు. కామ ఇష్టి కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం. ఏ కోరిక, శత్రువు మిత్రువు కావాలనే కోరికతో చేస్తే మిత్రకామేష్టి, కొడుకులు కావాలని చేస్తే పుత్ర కామేష్టి, సరస్వతి కావాలని చేస్తే సరస్వతి కామేష్టి, ఇలా అన్నిటికీ అనేక మంత్రాలతో గొప్ప యజ్ఞములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధర్మణ శీర్షంలో ఉన్నాయి ఇప్పటికి కూడా. కాకపోతే వాటిని వెలికి తీసి చదివి చేసేవాళ్ళు లేకపోవడం వల్ల క్రమంగా ఇబ్బందులు వస్తున్నాయి తప్ప ఈ సృష్టిలో అనేక దివ్య మంత్రశక్తులకి కొరత లేదు. వాటిని సాధన చేసి నిరంతరం తపోనిష్టాగరిష్ఠులై లోకానికి అందించేవాళ్ళు ఇప్పుడు అవసరం అన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే అసలు శాస్త్రం కంటే కొసల శాస్త్రం లేనిపోయి అక్షరం ఒక్క రాకపోయినా సరే ఎవరికి వాడే శాస్త్ర పండితుడు అయిపోతున్నాడు ఈ మధ్యన, అదే సమస్య. వాడికి సంస్కృతం రాదు, తెలుగులో ఏం చెబుతాడో తెలియదు. ఈ మధ్యన కూడా చూపుడు వెళ్తూ బొట్టు పెట్టుకోవచ్చు అని చెబుతున్నాడు. ఏం చెబుతాను, చూపుడు వెళ్తూ బొట్టు పెట్టుకోవచ్చా, ఎంత దోషమో తెలుసా మీకు, చూపుడు వెళ్తూ బొట్టు పెట్టడం కానీ ఇవి కొన్ని తంత్రశాస్త్రంలో చెబుతారు, అందరికీ పనికిరావు. బొటలు వెళ్తూ పెట్టుకోవాలి, మధ్య వెళ్తూ ఉపయోగించాలి, అన్నిటికంటే అంగుళి అనామికతో పెట్టుకోవాలని అసలు శాస్త్రం. ఆడవాళ్ళు ఈ ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటే భర్తకి ఎప్పుడూ దూరం కాదు అని మంత్రశాస్త్రంలో ఉన్నది. ఇలాంటి పిచ్చి పిచ్చికి రాస్తే పైన పెద్ద పెద్ద గొప్ప గొప్ప పత్రికలుగా ప్రసిద్ధికి ఎక్కి లోకాన్ని ఎంత భ్రష్టులు చేస్తున్నాం మనం. దానివల్ల గుండె ముద్రపెట్టాడు చెప్పవలసింది ఎప్పుడు కూడా నేను. అందుకే ఎప్పుడు కూడా దూరదర్శనంలో కానీ సత్యజీవిలో కానీ ధర్మ సందేహాల్లో ఇంతే చెయ్యి, దీనికి ప్రమాణం లేక వద్దు అని చెప్పేయడం గల కారణం అది. ఇక్కడ ఇదేమి రెండు రకాలుగా చెప్పకూడదు, మీ ఇష్టం అండి. ఆచమనం చేసినా పర్వాలేదు, చెయ్యకపోయినా పర్వాలేదు అంటే ఇంకెందుకు ఆచమనం? ఆచమనం లేకుండా అర్చన చెయ్యరాదు, పైన వస్త్రం లేకుండా పూజ చేయరాదు. మనం చెప్పుకున్నాక వాక్యదేవ పురాణంలో చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లహాని పొందు, మనస్సు నిలకడగా లేకపోయినా సంకల్పం చెప్పకుండా ఉన్నా ఆ జపము దండగా అని చెప్పింది మంత్రశాస్త్రం. మీకు సింహాసన ద్వారో సంకల్ప రహితంబులైన జపములెల్ల హాని పొందు. అందుకే ఆచమ్యాన్ని ఆచమనం చేయించి సంకల్పం అందుకు చెబుతున్నాం మనం. ఏ ఊళ్ళో ఉన్నామో, ఏ స్థలంలో ఉన్నామో, ఏ కాలంలో ఉన్నామో, ఇవన్నీ దేశకాల సంకీర్తన చెయ్యకుండా అర్చన చేస్తే జపం చేస్తే అది వ్యర్థమైపోతుందని చెప్పారు. కాబట్టి ఏం అక్కర్లేదు, మానసికం చాలంటే ఎలా కుదురుతుంది? ఒక్క విమానంలో ఉన్నప్పుడు, ఎయిర్లైన్లోనూ ఉన్నప్పుడు మానసిక జపం తప్ప అన్ని వేళలా కాదు. కాబట్టి కఠోర నియమాలు ఉన్నాయి.
ఈ మంత్రశాస్త్ర నియమం ప్రకారం సక్రమంగా పరిపాలించి వాటిని యజ్ఞంలో ఉపయోగిస్తే అనుకున్న కోరికలు తీరుతాయి. నీ భార్య కోసం మిత్రకామేష్టి యాగం చేయిస్తాను, నేను ఇప్పుడే సంకల్పం చేస్తున్నాను అన్నాడు. అయితే యజ్ఞం అయ్యాక నా భార్య తీసుకొస్తానని అడిగిన, ముందు తీసుకొస్తే మళ్ళీ చంతుందేమో, నన్ను ఎందుకు వచ్చింది, యజ్ఞం చేసేయాలి. యజ్ఞం ఇతరులు చేయకూడదు కానీ ఋత్విక్కుల చేత చేయించవచ్చు. ఋత్విగ్వరణ అంటారు. అనగా ఉదాహరణకి ఇప్పుడు ఎవడికో ఒక కుజుడికి సంబంధించిన జపం చేయించుకోవాలి, అసలు నిజానికి వాళ్లే చేసుకోవాలి. ఒక వ్యక్తికి రాహుదోషం ఉంది, ఆ రాహుతి జపం ఆ వ్యక్తి చెయ్యలేకపోతే అలాంటి మంచి పండితుల దగ్గరికి, ఋత్విక్కుల దగ్గరికి వెళ్ళి, అర్చకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గోత్రనామాల పేరు చెప్పి మీరే చెయ్యండి అని వాళ్ళకి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. అలా దక్షిణ ఇస్తే వాళ్ళని సేకరించి, అందుకే అక్కడ మనర్థం అంటే నాకు బదులుగా అనర్థం, మత్ నాకు బదులుగా అర్థం అంటే నా కొరకు అని అనమాట. అందుకని నా కోసము మీరు చెయ్యండి అంటే ఆయన అలాగే ఉరుతోస్మి అంటాడు. ఆయన తక్షణం ఆ క్షణం నుంచి బాధ్యత ఆయన. కొంతమంది అడుగుతారు ఏమండి ఋత్విక్కులకి మనం ఇచ్చినా వాడు చెయ్యకపోతే, చెయ్యకపోవడం సాధారణంగా ఉండదు. ఒకవేళ ఎవడైనా దురదృష్టవశాత్తు చెయ్యకపోతే, నీవు దక్షిణ ఇచ్చావు కనుక నీ పాపం పోతుంది, చెయ్యకపోతే వాడిని పట్టుకుంటుంది, ఈ దరిద్రంతో వాడిని పట్టుకుంటుంది. అందుకే ఎవరు పడితే వాళ్ళు ఋత్విక్వరణం చెయ్యరు, చేసినా ఉపయోగం లేదు. మన దోషం కాదు, మన బదులుగా ఇతరుల చేత చేయించడం అనేది గొప్ప అత్యద్భుతమైన ప్రక్రియ. రాజుగారికి భార్య లేదు కనుక అతడు స్వయంగా చెయ్యకూడదు మిత్రమెంత. కానీ ఇందాక చెప్పిన బ్రాహ్మణి చేత అతని భార్య వైశాలి వచ్చేసింది కనుక మీకు నేను ఋత్విక్వరణ ఇస్తున్నాను, నా బదులు నా భార్య బాగుండాలని మిత్రమెంత చెయ్యండి అంటే ఆయన అపూర్వ యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞం ఇక్కడ పూర్తయిందిట, పూర్ణాహుతి అక్కడ ఆవిడ మనస్సు మారిపోయింది. పాతాళ లోకంలో నంద దగ్గర ఉన్నటువంటి ఇతని భార్య బహుళ మనస్సులో పవిత్రత పొంది, ఎంతకాలం నుంచో నేను నా భర్తని ఎంత ఏడిపించాను, ఆశ్చర్యం, హఠాత్తుగా నా భర్త మీద ప్రేమ కలుగుతుంది, ఏదో జరిగింది అని కొంచెం లోపల ఎప్పుడు నా భర్త దొరుకుతాడా, అతని పాదాలు పట్టుకుందామా అని ఎదురు చూసింది. ఇప్పుడు యజ్ఞం పూర్తయిందిగా, బ్రాహ్మడికి దక్షిణ ఇచ్చేశాడు, అతన్ని పంపాడు. అప్పుడు బలాకుడు అనే రాక్షసుడిని తలుచుకున్నాడు. ఓ బలాక, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తానన్నావు, తక్షణం రా అనగానే ఆయన వచ్చాడు. ఏమిటి నీ కోరిక మహారాజా అంటే, పాతాళ లోకంలో నా భార్య సర్పప్రోతుడు అనే ఒక రాజుగారి దగ్గర ఉన్నది, అతని కూతురు జాగ్రత్తగా కాపాడుతోంది నా భార్యని, ఆమె ఇక్కడికి తీసుకురా అన్నట. వీడు మహామహిమతో పాతాళానికి పోయి ఈ రాజుగారి భార్యని బహుడని తీసుకొచ్చి రాజు ముందు పెట్టాడు. రాజుగారిని చూడడంతో బహుడ పాతాళ మీద పడి ఏడ్చి, మహారాజా నన్ను క్షమించండి, ఇప్పుడు గుర్తుకొస్తే పాత విషయాలు సిగ్గేస్తుంది, ఎన్ని రకాలుగా మిమ్మల్ని తిట్టాను, తిట్టకూడని తిట్లు తిట్టాను, కొట్టకూడని కొట్లు కొట్టాను, కొట్టకూడని మొట్లు కొట్టాను, మీరు నన్ను అడుగులో విడిచిపెట్టి నాకు చాలా ఉపకారం చేశారు, నన్ను క్షమించండి అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు ఆయన ప్రేమతో కౌగులించుకుని, ఎంత మాట అన్నావు, ఏనాడైనా నేను నిన్ను ద్వేషించానా, నువ్వంటే నా ఎప్పుడు అభిమానమే, ఏదో కాలప్రభావం అలా జరిగింది, నీ తప్పు నా తప్పు కానీ అంత గ్రహాల తప్పు, ఇప్పుడు గ్రహాలు అనుగ్రహించే ఏం కావాలో కోరుకో అన్నాడు. నా కోసం సర్పరాజు గారి కూతురు మోగదైపోయింది, నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది, ఆమె లేకపోతే ఆ సర్పరాజు నన్ను బలాత్కారంగా వివాహం చేసుకునేవాడు. నా కోసం మోగదైపోయిన సర్పరాజు కూతురు నందకి మళ్ళీ మాటలు వచ్చేలా చెయ్యండి అది. మళ్ళీ ఈయన ఈ బ్రాహ్మణుడిని పిలిచి అతని చేత సారస్వతేష్టి అని సరస్వతి సంబంధమైన యాగం చేశాడు. అత్యద్భుతమైనది యాగం. దేవీ భాగవతంలో నవమ స్కంధంలో ఈ విశేషాలు కూడా చెప్పారు. దేవీ భాగవతం 9వ స్కంధంలో సరస్వతి కవచము కవచం ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై స్వాహ శిరో మే పాతు సర్వతః. ఈ మంత్రములతో 14 శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకములన్నీ శరీరంలో ఆవాహన చేసుకుంటే సరస్వతీదేవి మన శరీరానికి ఒక కవచం అయిపోతుంది. కవచం అన్నంత వరకు బాణాలు తగలవు, తుపాకీ గుళ్ళు తగలవు కదా, బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. సరస్వతీదేవి మన శరీరాన్ని కవచ రూపంలో ఆవహిస్తే ఇక ఆ వ్యక్తి పలికిందే వేదం. మీరు చూశారో లేదో కొంతమంది అసలు ఒక పుస్తకం ఉంటుందా, కాగితం ఉంటుందా, అనర్కళంగా ఎన్ని పురాణాల మీదైనా గంటల గంటలు మాట్లాడతారు, ఏది ధర్మ సందేహం అడిగినా తీరుస్తున్నారంటే అది ఆ సరస్వతీ కవచ ప్రభావం. సరస్వతీదేవి నాలుకని పట్టుకుంటే, శరీరాన్ని పట్టుకుంటే ఇక వాడు మహాపండితుడు అవుతాడు, ఏ దేశానికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా వాడికి తిరుగుండదు కాకుండదు. అనర్గళ వాక్ ప్రవాహం వస్తుంది. సరస్వతి కటాక్షం లేదా అన్నిటికీ ఆ ఓ అని తడుగుకొని గంటకు ఒక ముక్కొస్తుంది రోడ్డు నుంచి. అటువంటి సరస్వతీ కవచముతో యజ్ఞం చేశారు. ఆ యజ్ఞములకు సారస్వత యాగం అని పేరు. మా ప్రణవ పీఠంలో ఏలూరులో వీరున్నప్పుడల్లా యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా శరణ నవరాత్రుల్లో శాశ్వతంగా యజ్ఞవాటికలుగా మాకు చూశాక మీరు కొంతమంది ఆ యజ్ఞవాటికలో సరస్వతి యాగం వీరున్నప్పుడల్లా చేస్తూనే ఉంటారు. పిల్లలకి ఆ హోమ భస్మాన్ని కూడా రాస్తే ఇంకా వాళ్ళు కూడా మంచి మేధావులు అవుతారు, జ్ఞాపక శక్తి పొందుతారు. సరస్వతీ కటాక్షం ఒకటి ఉంటే లక్ష్మి తనతో తాను వస్తానని మా కోడలు ఉన్న చోట నేను ఉంటానండి. ఆవిడ కలియుగంలో సరస్వతి వల్లే లక్ష్మిని పొందడం సులభము అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతారు. ఆ యాగం చేశాడు ఇప్పుడు ఈ విప్రుడు. సరస్వతి యాగం చేయగానే సరస్వతి ప్రత్యక్షమయ్యి నందకి మూకతనం పోగొడుతున్నారు అని తక్షణం ఈ మాట ఎంతో లేదో అక్కడ ఆ సర్పరాజు కూతురికి మాటలు వచ్చాయి. ఆవిడ అసలు విషయం గ్రహించి రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా నీ భార్యను నేను కాపాడాను, నన్ను నువ్వు మళ్ళీ యజ్ఞం ద్వారా కాపాడావు, నీకు సత్సంతానం కలుగుగాక అని దీవించి. అప్పుడే ఆకాశవాణి, నీకు పరమ పవిత్రుడైన ఒక సంతానం కలుగుతుంది, పుత్రుడు కలుగుతాడు, వాడు జగత్ ప్రసిద్ధుడు అవుతాడు అంది. ఆ ఆశీర్వచనం సరస్వతీ కటాక్షం, ఇటేమో నాగకన్యా దేవన, ఇద్దరి రెండు దేవనల వల్ల నాగకన్య యొక్క ఆశీర్వచనం వల్ల ఇతని భార్య బహుళ ఉత్తముడి భార్య గర్భం ధరించింది. ఆ తర్వాత మాఘ పూర్ణిమ నాడు ఒక కుమారుడిని కన్నది. అప్పుడు ఆకాశవాణి అందిట, ఉత్తమవగు కాలం ఉన్న ఉత్తమ వంశమున పుత్రుడొత్తముడైత్తమునకు జన్మించుట ఉత్తముడను పేరు ఈతని గురుని. పవిత్ర కాలంలో పవిత్రమైన రోజున ఉత్తమమైన మరుగు వంశంలో ఉత్తముడనే ఆయనకి ఉత్తమ వేళ కొట్టడం వల్ల ఈ కుర్రవాడు ఉత్తముడనే పేరుతో మరుగు అవుతాడు అన్నది ఆకాశవాణి. ఆ కుర్రవాడికి ఉత్తముడని పేరు పెట్టారు. తర్వాత వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విద్యను నేర్చుకుని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. అతడు 100 సంవత్సరాలు కఠోర దీక్షతో అతడు తపస్సు చేస్తే ఆ తపస్సును మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంభోరు కఠినాభి మధ్యోధరుండును సాధనుండును కంఠ సూత్ర కటి సూత్రహారకేయూర కటక కన్నడ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాధన వదన కర్ణుండును నీల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయా సేవితుండునయ్యు పరమేశ్వరుడి గాంచి పురుషోత్తముని భక్తి సంభ్రమంబు లక్కలంబులుగా దిగ్గన కలంబులు ముగుళించి ఇట్లా నిలుచించే. ఇది గద్యం అంటే ఆ వదులు గద్యక విత్తలో ఉండేదన్నమాట. ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు ఇతని తపస్సుకు మెచ్చుకుని శుభలక్షణాలతో అందమైన రూపంతో ఆజానుబాహు అయి ప్రత్యక్షమయ్యాడు. మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్నాయి చేతులు, ఆజానుబాహు అంటే అది. నడుముకి మంచి వడ్డాణం ధరించాడు, పసుపచ్చని బట్ట కట్టుకుంటాడు కనుక ఆయన పీతాంబరధారి. పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం, పీతాంబరధారి అంటే పసుపు గుడ్డ కట్టుకుంటాడు ఆయన. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరం ఏమో నీలవర్ణంలో ఉంటుంది దర్శనం ఇచ్చేటప్పుడు, వస్త్రం పీత వస్త్రం. వక్షస్థలం లేదా ఎడమ వైపున శ్రీ మహాలక్ష్మి ఎర్రగా మెరిసిపోతుంది. మేఘంలో మెరుపు తీగలాగా ఈయన నల్లగా మేఘంలో ఉంటే మెరుపు తీగల లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉన్నది. కుడివేపున శ్రీవత్సవ అని ఒక కుట్టువత్సవం ఉన్నది. మెడలో కౌస్తుభమణి ఉంది, వనమాల వేసుకున్నాడు ఆయన. అనేక బాహువులతో అనేక నేత్రాలతో అనేక పాదాలతో ఈ శిరస్సులన్నిటి మీద నవరత్నములతో తాపణము చేయబడినటువంటి కిరీటాలు ధరించి ధగధగ వెలిగిపోతున్న కాంతితో సూర్యుడు కుడికన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుడు ముఖంగా, భూమి పాదంగా, అంభోనిధులు సముద్రాలన్నీ కుక్షిగా అపూర్వ దివ్యమంగళ విగ్రహంతో దర్శనమిచ్చాడు. ఆ సమయంలో విష్ణువుని శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే 9 శక్తులు మాయాశక్తులు సేవిస్తున్నాయి. అలా శక్తులతో సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుణ్ణి చూచి భక్తి శ్రద్ధలతో నమస్కరించి స్తోత్రం చేశాడు ఉత్తముడు. అప్పుడు విష్ణువు ఏం కావాలి కోరుకోమంటే, నాకేమీ వద్దు, నీ సన్నిధానం ఏమన్నాడు. అప్పుడే ఇస్తే అలా ఆయన, కొంతకాలం భూలోకాన్ని పరిపాలించు, 3వ మనువు పోయి భూమిని సస్యశ్యామలం చేసి ధర్మాలు లోకానికి అందించి ఆ తర్వాత నా లోకానికి వద్దుగా అన్నాడు. ఆ విష్ణువు ఆజ్ఞ ప్రకారంగా ఆయన వరాలు పొంది అనేక శక్తులు పొంది ఉత్తముడు మరువై 43,20,000 సంవత్సరాల కాలం భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి తన పరిపాలనలో ఎక్కడ అధర్మం లేకుండా చూసుకున్నట్ట.
నిర్దశురభవల్లోక నానర్థం కంచిన స్పృశత్.
అతని కాలంలో లోకంలో దొంగ అడు లేడు. మాట వరసకు కూడా బయట బంగారం ఇంత గుమ్మడికాయ ఎంత పెట్టినా ఎవరు ఎత్తుకుపోయేవారు కదట. చెప్పులు పాటు దేవుడు ఇప్పుడు చాలా చోట్ల చెప్పులు బయట పెట్టాడంటే వీడికి భయం అనమాట. వీడికి ఇక్కడంటే అమెరికా కాబట్టి సరిపోయింది. కానీ ఈ మధ్యన అదే తమాషా చోట అమెరికాలో కూడా పోయినా చెప్పులు పొరపాటు ఎవరో వేసుకుపోయారు మరి ఏమైపోయిందో లేదా నేనే మధ్య మరిపు ఎక్కడ పెట్టాలో తెలియదు. కానీ దాంతో నిర్వాహకులు అడిగిపోయి అప్పటికప్పుడు చెప్పులు లేకుండా బయటకు వెళ్దామంటే చలి అయ్యాయి. అందుకని చివరి కొత్త చెప్పులు కొట్టుకొచ్చానుకోండి పాపం వాళ్ళకి ఇంకో ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే సహజంగా కలియుగంలో ఏదైనా వస్తువు మర్చిపోతే అది వస్తుందో లేదో అనుమానం. కానీ ఆ రోజులలో ఎక్కడ మాట వరసం కూడా దొంగడు లేడు. ఇంటికి తాళమూలు లేవుటే ఉత్తముడి కాలంలో అన్నారండి. అసలు దొంగ లేడు. దస్యు అంటే దొంగ. నిర్దస్యురభవల్లోక అంటే మాట వరసకు కూడా ఒక్క దొంగడు కూడా లేడు. నానర్థం కంచిద స్పృశత్. ఎక్కడా ఈ లోకంలో అనర్థములు లేవు. ఎవరికి ఏ కష్టాలు లేవు. అసలు పావుల వల్ల చచ్చిపోవడం కానీ అగ్ని ప్రమాదములు కానీ జలగండాలు కానీ ఇటువంటి ఆయన కాలంలో లేవు. ముసలి వాళ్ళు చిన్నపిల్లలకి పిండ ప్రదానం చేయలేదండి ఆయన కాలంలో. అంటే అర్థమైందా మీకు? ముసలివాడు చిన్నపిల్లవాడికి ఎప్పుడు పిండ ప్రదానం చేస్తాడు? తాతగారి కళ్ళ ముందు మరవాడు చచ్చిపోయినా కొడుకు చచ్చిపోతే కొడుకు తండ్రి పిండం పెట్టాలి. ఆ యోగం దుర్యోగం ఆయన పరిపాలనలో లేదు.
నగశ్చిత్ వృద్ధ బాలానాం ప్రేత కార్యాణి కుర్వతి.
కశ్చిత్ అభివృద్ధ అంటే ఒక్క వృద్ధుడు కూడా ఒక్క పిల్లవాడికి కూడా ఆయన కాలంలో పిండం పెట్టాల. అందరూ 10,000 సంవత్సరాలకి తక్కువగా కూడా బ్రతికారు ఆయన కాలంలో. వానలు ఎప్పుడూ సుఖంగా పడేవి. ఎండలు వానలు అన్ని సక్రమంగా ఉన్నాయి. ఋతుక్రమంతో ధర్మం సాగింది. ఆ ఉత్తముడు తదనంతర కాలం మళ్ళీ తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వీళ్ళంతా ఎప్పుడు కూడా రొటేషన్ అంటూ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 14 మంది మరువులు అయిపోయాక మళ్ళీ స్వయంభూ మరువుతో కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల చూసారా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవ్వాలంటే అందులో వాళ్ళే రొటేషన్ అనమాట. 2 ఏళ్ళు 1 ఏళ్ళు 1 పంచుకున్నట్టుగా ఈ 14 మంది ఈ చతుర్యుగ కాలము వీళ్ళే పరిపాలిస్తారు. ఆ 3వ మరువు ఉత్తముడు. ఇక 4వ మరువు పేరు తామసుడు. ఇతనికి తామస మరువు ఎందుకు పేరు వచ్చిందంటే దానికి ఒక విచిత్రమైన కారణం ఉండదు విను అని మార్కండేయుడు కృష్ణుడికి చెప్పాడు. ధర్మపక్షులు జైమిరికి చెబుతున్నాయి అది మర్చిపోకూడదు మనం. ఒకప్పుడు సురాష్ట్రుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకి బంగారం లాంటి ఒక భార్య ఉండేది. ఆ భార్యను చాలా ప్రేమగా చూసేవాడు. ఏదో కారణం చేత హఠాత్తుగా గుండెపోటుతో చచ్చిపోయింది భార్య. ఆ భార్యకి దహన సంస్కారాలు చేసి ఈ సురాష్ట్రుడు ఇక మళ్ళీ పెళ్లి చేసుకోక భార్య పటమే పక్కన పెట్టుకుని బంగారంతో బొమ్మ చేసి సింహాసనంలో తన పక్కన పెట్టుకుని పరిపాలన చేశాడు. సువర్ణ పత్ని. ఇలా కొంతకాలం జీవించాడు. బాగా సంపాదించాడు. ప్రజల్ని బాధించాడు. మంత్రులంతా కలిసి కుట్ర చేసి ఇతని రాజ్యాన్ని అపహరించారు. దాంతో ఇతను అడవులు పాలైపోయాడు. ఎప్పుడు ఒక రకంగా ఉండగా కాలం కాలువోహి దురతిక్రమ. కాలమును ఎవరు వరం దాటలేదు. అది ఎప్పుడు ఎవరికి ఏ దుస్థితి ఇస్తుందో ఎవరిని ఏ ఉచ్చ స్థితికి తీసుకువెడుతుందో తెలియదు. పాపం దురదృష్టవశాత్తు ఇతని సామ్రాజ్యం పోయింది. ఒక కేకారణ్యానికి వెళ్ళి ఇప్పుడు దానిని మనం పుష్కరారణ్యము అంటున్నాం. అంటే రాజస్థాన్లో అజ్మీరన్ ఉంది కదా, ఆ స్థానమే పుష్కరారణ్యం. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అక్కడ పుష్కర పుష్పాన్ని నేల మీద వేశాడు. అందువల్ల దానికి పుష్కర క్షేత్రం అని పేరు వచ్చింది. అసలు పుష్కరాలు అలా పుట్టే తెలుసు కదా మీకు ఆ విషయం. పూర్వం ఒక ఆయన పుష్కరుడని ఋషుడ్డేవాడు. ఆయన బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఆ స్థలం అనమాట రాజస్థాన్లో అజ్మీర్ అంటే మౌంట్ ఆబూకు దగ్గరలో ఉంటుంది. అక్కడ తపస్సు చేయగానే బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నేను ఎప్పుడూ నీ చేతిలో ఉండాలన్నాడు. అయితే నిన్ను తామర పువ్వుగా మార్చేసుకున్నాను, నా చేతితో పట్టుకుంటానన్నాడు. నీ చేతితో పట్టుకోవడం కాదు, ప్రతి సంవత్సరం ప్రజలు నన్ను తలుచుకుని నాలో స్నానం చేసి ధరించే తీర్థంగా మార్చన్నాడ. ఆయన తథాస్తునే ఆ పువ్వుని చేతితో పుచ్చుకుని వెళ్ళాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఆయన చేతిలో ఉన్న పువ్వు జారి నేల మీద పడిపోయింది. నేల మీద ఆ పువ్వు పడ్డం తోటి ఢమ్మున పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో కూడా ఆ నేల మీద తోట ఒక విస్ఫోటం పగిలిపోయింది. దేవతలు కంగారు పడి, ఏమిటి బ్రహ్మదేవ నీ చేతిలో పువ్వు ఏమిటి, ఆ పువ్వు దాని నేల మీద పడటం ఏమిటి, నేల పగలడం ఏమిటి కారణం అని అడిగితే అప్పుడు బ్రహ్మన్నాడు, పాతాళ లోకంలో పరీతుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు,
వాడికి వజ్రదాహుడని కూడా పేరు. వాడు ఒకప్పుడు నా కోసం తపస్సు చేసి ఎవరి చేతులను చావు లేకుండా వరం ఇమ్మంటాడు, కానీ అది కుదరదు, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాలి ఎవరైనా సరే. కాబట్టి మరణం లేని వరం కరుణించలేను, గాని ఇంకేదైనా వరం కోరుకోమన్నాను నేను. అప్పుడు వాడు అన్నాడు, ఎవడైనా తపస్సు చేసిన ముని తామర పువ్వుగా మారి నీ చేతిలో ఉండగా ఆ తామర పువ్వు నా నెత్తి మీద పడితే, అది కూడా హఠాత్తుగా నీ చేతిలోంచి జారి నా నెత్తి మీద పడితే, అప్పుడు మాత్రమే చావు లేవాలన్నాడు. గొప్ప కోరిక కదా ఇది, మరి వీడికి చావు లేకుండా ఉండాలి. అందుకని ఏమన్నాడు, ఎవడైనా ఋషి తనంత తాను పువ్వు అయిపోవాలని కోరుకోవాలి, ఆ పువ్వు నీ చేతిలో ఉండాలి, ఆ పువ్వు నువ్వు నువ్వుగా వేయకుండా తనంత తాను దారి నెత్తి మీద పడాలి, అది నా నెత్తి మీద పడితే నా తలకాయ పగిలి నేను చావాలన్నాడు. ఇది జరగదనుకుని అప్పుడు నేను తథాస్తు అన్నాను. అందువల్ల వాడిని చంపడం ఎవరి వల్ల అవ్వాలా, వాడు దేవతలందరినీ పీడించాడు. ఇప్పుడు హఠాత్తుగా పుష్కరుడు అనే ఋషి తపస్సు చేసి నా పేరు జగత్ ప్రసిద్ధికి ఎక్కాలి, ప్రతి సంవత్సరం ప్రజలు నన్ను తీర్థంగా భావించి స్నానం చేసి ధరించాలి అని కోరాడు. తథాస్తు అని అతన్ని నేను తామర పువ్వుగా మార్చాను. ఈ తామర పువ్వుని ప్రతి సంవత్సరం మానవులు ధరించడానికి పనికొచ్చే తీర్థంగా ఎలా చేయడమా అని ఆలోచిస్తూ పైకొస్తున్నాను. హఠాత్తుగా ఈ రాక్షసుడు పాతాళం నుంచి పైకొస్తున్నాడు. ఆలోచనలో ఉన్న నా చేతిలో ఉన్న తామర పువ్వు విష్ణు సంకల్పంతో జారి వాడి నెత్తి మీద పడింది, వాడి కోరిన కోరిక తీరింది. నా చేతిలోంచి జారిన ఆ పుష్కరుడు అనేటటువంటి ఋషి పుష్కర పుష్పంగా, పుష్కరం అంటే తామర పువ్వు, తామర పువ్వుగా మారి వాడి నెత్తి మీద పడగానే వాడి తల పగిలింది, వాడిని చంపాను. ఇప్పుడు నేను అతనికి ఇచ్చిన కోరిక తీరుస్తాను. ఈ క్షణమే ఆ పువ్వు పడిన చోట ఒక గొప్ప సరస్సు ఏర్పడుతుంది, దానికి పుష్కర తీర్థం అని పేరు వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న అడివంతా పుష్కరారణ్యం అని పిలువబడుతుంది. ఈ పుష్కరుడు ప్రతి సంవత్సరము గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తాడు. 12 నదులకి 12 పుష్కరాలు వస్తాయి. రాజస్థాన్తో మొదలుపెట్టి పుష్కరంతో మొదలుపెట్టుకుని వరుసగా 12 నదులకి పుష్కరములు వచ్చినప్పుడు ఆ కాలంలో ప్రజలు అతనిలో స్నానం చేసి తరిస్తారు. ఈ విధంగా రాక్షస సంహారం అయ్యింది, మునిగించిన వరం తీర్చినట్టు అయ్యింది అన్నాడే. ఆనాడు ఆ పుష్కరుడు అనే ఋషి సరస్సుగా మారి తద్వారా లోకాలను ఇప్పటికీ తరింపజేస్తున్నాడు. అతని పేరు మీదుగా నగరం అంతా పుష్కర నగరం అయ్యింది, అరణ్యం పుష్కరారణ్యం అయ్యింది, సరస్సు పుష్కర సరస్సు అయ్యింది. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు ఈ సురాష్ట్రుడు అనేవాడు. శత్రువుల చేతులు ఓడిపోయాయి, అది మర్చిపోకూడదు. మళ్ళీ మనం సురాష్ట్రుడు అనే రాజుగారికి భార్య చచ్చిపోయింది, అతని మంత్రులు అతన్ని రాజ్యం నుంచి గెంటారు. విరక్తితో పుష్కరారణ్యం వెళ్ళి హాయిగా తపస్సు చేశాడు. ఒకరోజు ఏం జరిగిందిట, ఏకధాటిగా భయంకర వర్షం కురిసింది. ఏం వర్షం అంటే బాబు, మామూలు వర్షం కాదు. ఇంద్రుడు వజ్రాయుధంతో మేఘముల రెక్కలు తెప్పట్టి విడిచిపెడితే వచ్చిందా ఆకాశంలోకి మేఘము పరంపర అన్నట్టుగా ఉంది. నల్లని మేఘాలు ఆకాశం అంతా ఆవరించిపోయాయి. ఘుమఘుమారావసంకుల ఘోర జీమూత పటల సంచన్న ప్రభాన మొగుచు చెట్టుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మొగుచు చండ దిగ్వేదండ తొండ నిభాఖండ వారిధారాపూర్ణ వసుధ మొగుచు విద్యోత మానోగ్ర ఖజ్యోత కిరణ జిద్విద్యుచ్యుతిచ్చట విభవం మొగుచు అడని చెడి గురిసింది అన్నారు. ఆకాశమంతా నల్లని మేఘములు ఆవరించి మెరుపు తీగలతో ఉరుములతో పెట్టిలు వరే శబ్దాలతో పిడుగులు పడుతూ ఉండగా ఏనుగు తొండంతో విడిచి పెడుతుంటే ఎంత నీరు ధారగా వస్తుందో అటువంటి ధారాపాతమైన వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ఏది పెట్టో ఏది గొట్టో ఏది గొయ్యో ఏది నుయ్యో తెలియకుండా మొత్తం ఆ అరణ్యమంతా జలమయం 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 అయిపోయింది. ఆ జలం ప్రవాహంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రవాహంలో పాప సురాష్ట్రుడు కొట్టుకుపోయాడు. ఇదెక్కడ కర్మ, పెళ్ళయి కొద్ది రోజులు అవ్వకుండా బంగారం లాంటి భార్య పోయింది. భార్య పోయాక ఆవిడ ప్రతిమని సింహాసనం మీద పెట్టుకుని పరిపాలిస్తూ ఉంటే శత్రువులు మంత్రులతో కలిసి కుంభక్కయ్య నా రాజ్యాన్ని ఆక్రమించి అడవిని గెంటాడు. అడవిలో అయినా కళ్ళు మూసుకుని తపస్సు చేద్దామా అంటే ఈ కుంభకృష్టి వచ్చి నా ప్రాణం తీస్తోంది. సర్లే ఏమైతే అవుతుంది అని బెంగ పెట్టుకుని ఏదైపోయాట. ఎందుకంటే అప్పటికే ముసలాడు అయిపోయాడు, కొంచెం వయస్సు పెరిగింది. పైగా అది మామూలు నది అయితే ఈదగలగదు, అది వరద. ఆ వరదను కొట్టుకుపోతుంటే ఆశ్చర్యం చెప్పంటారా, ప్రాణం ఉంటే ఆయువు ఉంటే ఎలా అయినా బతుకుతాడ, ఆయువు లేకపోతే ఇంట్లో కూర్చున్న ఫ్యాన్ ఎత్తి మీద కూడా చచ్చిపోయిన వాడు ఉన్నారు. బాత్రూమ్లో టబ్బులో కూడా చచ్చిపోయిందండి. ఈ మధ్యలో కావడం పెద్దవిడ
తప్పు బాధ్యత చేస్తుంది పాపం. తొట్టి నిండా నీళ్లు పెట్టుకుని హాయిగా కూర్చుంది, ఇంత హఠాత్గా జారిపోయింది. ఆ జారడం మరి తనకాయ ఏం దెబ్బ తగిలింది, అలా పడిపోయింది, నీళ్లు మిగి చచ్చిపోయింది. ఇంత సబ్బు నీళ్లు మిగి చచ్చిపోయింది పాపం జబ్బు పడకుండా. ఇది కర్మయోగం అంటే. కాబట్టి ఎప్పుడు ఎలా పోతామో తెలియదు. అదే ఆయు ఉందా, విమానంలోంచి కింద పడ్డా బతుకుతాం, కొండల నుంచి కింద పడ్డా బతుకుతాం. చాలా గొప్ప పద్యం ఉంటుంది అందుకే, గిది ఎక్కి పడిన ధర, గిది ఎక్కి పడిన ధర. ఒక ఆయన కొండ ఎక్కి కిందకి దూకి చచ్చిపోదాం ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. పెద్ద కొండ ఎక్కి కిందకి దూకి, ఆ సమయంలో ఒక రైతు ఇంటికి గడ్డి తీసుకొస్తూ తీసుకొస్తూ ఆ గడ్డిని అక్కడ ఒక మేటుగా వేశాడు, గడ్డి మెట్టు. వీడు కొండెక్కి దూకుదాం అనుకుంటే ఆ గడ్డి మెట్టు మీద పడ్డాడు, కొంచెం కాలు పెడికింది తప్ప చావలేదు. ఇది ఎక్కడ కూడా చచ్చిపోదామని కొండ మీద వచ్చి దూకితే ఆ సమయంలోనే ఈ గడ్డి వేయాలి వీడు అనుకుని పాపం ఏం చేశాడు, ఇంకో ప్రయత్నం చేశాట. సాగరమున మునిగినను, వెంటనే సముద్రంలో దూకాడు చచ్చిపోదామని. ఆ సమయంలో సముద్రం పెద్ద కెరట ఒకటి వచ్చి వీడు ఒడ్డుకు పెట్టేసింది, మళ్ళీ చావలేదు. చచ్చా కొండ నుంచి దూకినా చావలేదు, సముద్రంలో దూకినా మళ్ళీ బయటకు వచ్చాను, ఇది ఎక్కడ కూడా అనుకుని పెద్ద అగ్నిగుండం ఒకటి వేసుకుని దాంట్లో నిప్పు పెట్టి దూకపోయాట. పాపకం చొచ్చిన, అగ్నిలో చొచ్చి చచ్చిపోదాం అనుకున్నాడు. ఆశ్చర్యం చెప్పంటారా, వీడు అగ్నిగుండం వేసుకున్న ఊళ్ళో ఐదేళ్ళుగా వర్షాలు లేవు. ఈ రోజు వీడు అగ్నిగుండం పెట్టగానే ఆకాశం భయంకర మేఘాలతో నిండిపోయి కుంభవృష్టి, ఒకటే వర్షం, ఒకటే వర్షం, ఆయుధారి వర్షం. జగత్తుకి హర్షం, వీడికి మాత్రం దుఃఖం, మొత్తం అగ్నిగుండం చల్లారిపోయింది. ఏంటి విచిత్రంగా ఉంది, ఒక్క చుక్క వర్షం లేక అల్లాడిపోయి జనాలంతా ఏడుస్తున్న ఊళ్ళో చచ్చిపోదామని అగ్నిగుండం లేచుకుంటే ఎంత వర్షం కురిసి అగ్ని అంతా చల్లారిపోయింది అనుకుని చచ్చ ఇలా కాదనుకుని దగ్గరలో పాము పట్టుందిట, అందులో నల్ల ఖరాచు పావులు తెగ ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఆ పాములు ఉన్న చోట చెయ్యెట్టాడు. భీకర పనులతోడాడిన, ఆ భయంకరమైన సర్పాలతో ఆడాడు, మీకు తోపుచ్చుకులయ్యాడు. అయినా ఒక్కటి కాటి ఇట్లా సరదాగా పాముంటూ పోతున్నాయి, మానపాములు అయిపోయాయి కూడా. మరణ మకాలమున రాదు మహినెవ్వరికి, అకాలంలో మరణం రమ్మంటే రాదు. ఆయువు ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా చావం, ఆయువు లేకపోతే ఏ ప్రయత్నం చేయక్కర్లా. హాయిగా సత్యనారాయణ ప్రసాదం తిన్నావు ఉంటే కూడా డామరచ్చు, అంటే పోయే కాలం వస్తుంది. అయితే ఒకటి అదృష్టం, పరమేశ్వరుడి సన్నిధానంలో ప్రసాదం తింటే ఆయువు మళ్ళీ పునర్యోగం వస్తుంది, వేరే విషయం. కానీ మొత్తం మీద తనంత తాను చావాలన్నా చావలేడు, పోవాలన్నా పోలేడు. గొప్ప పద్యం అసలు, మీరు అందరూ కంఠస్థం చేయవలసిన పద్యం అనమాట. గిరి ఎక్కి పడిన ధర, సాగరమున మునిగినను, పావకము తొచ్చిన భీకర పనులతోడన ఆడిన, మరణ మకాలమున రాదు మహిన ఓరికి. నేను అడవిలో వర్షం వల్ల వచ్చిన నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాను, ఎలా బతుకుతానో చస్తానో అనుకున్నాడు ఈ సురాష్ట్రుడు. ఒక పెద్ద దుప్పి, ఆడదుప్పి, మంచి నిగనిగలాడుతున్న చర్మంతో ఇతని దగ్గరికి వచ్చి తోకలా పైకెత్తింది వీడి దగ్గరికి, తక్కువ తోక పట్టుకున్నాడు. కుక్క తోక పట్టుకుని గోదాలేదని కలిగి దుప్పి తోక పట్టుకున్నాడు. ఆ దుప్పి మహాబలంగా వీడిని ఈదుకుంటూ తీసుకొచ్చి ఒడ్డు మీద పారేసి వీడికి మతిపోయింది. అసలు ఆడదుప్పి ఏమిటి, ఇంత శరీరాన్ని ఎలా ఏడ్చుకొచ్చింది, ఏదో విచిత్రం అనుకుని ఆ దుప్పిని ప్రేమగా తోక ఉంచుకుని ఎమిరాడు. ఆ దుప్పి ఒక్కసారిలా శరీరాన్ని గగురుపాటుతోటి ఆ నిమరగాని పులకించిపోయి హఠాత్తుగా మహారాజా బాగున్నావా అంది, తేట తెలుగులో, పైగా మానవ భాషలో. అనగానే ఆయనకి మతిపోయి, దుప్పి ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, ముప్పు నుంచి దుప్పి తప్పించడం ఏమిటో అనుకుంటూ ఉంటే చక్కగా మానవ భాషలో కూడా మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను ఎరుగుదు అంటే నేనెరగకపోవడం ఏంటండి, నేనేనండి, మీరు నన్ను మర్చిపోలేకపోతారే, మీ ఆవిడనండి అంది. భార్యామణి నువ్వా, నీకీ కర్మయోగం ఏమిటన్నాడు. ఏం చెప్పమంటారంటే అసలు చెబుతాను, నేను పెళ్ళమని క్రితం మా ఉద్యానవనంలో సరదాగా ఆడుకుంటున్నాను చిరికెత్తెలతో, ఎంతలో ఒక ఆడ మొగ దుప్పి అక్కడ విహరిస్తున్నాయి. నాకు తిన్నగా ఉండదు, చిన్నపిల్లలు కనుక మొగ దుప్పిని కర్ర పెట్టి ఒక దెబ్బ కొట్టారు, దాంతో ఆ మొగ దుప్పి పళ్ళు పటపట కొరుకుతూ మూర్ఖురాలా, నేను కింద పడునే ఒక ఋషిని, చాలా గొప్పవాణ్ణి, ఇక్కడ ఏదో నా భార్యతో సరదాగా దుప్పి వేషం వేసుకుని విహరిస్తున్నాను, నువ్వు తిన్నగా ఉండగా నన్ను కొడతావా అన్నాడు. అంటే నేను భయపడిపోయి, మహర్షి
ఏదో దుప్పంటే దుప్పు అనుకున్నాను తప్ప మహర్షులు దుప్పుల రూపంలో తిరుగుతారని నాకు తెలియదండి. మీ ఆవిడ మీరు మానవులని ఋషులని ఇలా దుప్పుల రూపంలో తిరుగుతున్నారని తెలియకొట్టాను, క్షమించండి అనగానే తెల్లా క్షమిస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను క్షమిస్తాను అన్నాడు. వెంటనే పక్కపక్కనవి నేను ఏమయ్యా నీ జ్ఞానం పెంచుందా, ఏదో పొరపాటు దెబ్బకొట్టినంత మాత్రం చేత ఇంత కోరిక కోరుతావా, నువ్వేమిటి ఋషివి అడవుల్లో కందమూలాలు తినేవాడి మహారాజు కూతుర్ని నన్ను పెళ్లి చేసుకుంటావా, నా వంటి సౌందర్యవతి పరాక్రమం కలిగినది విద్యలు కలిగినది పైగా మహారాజు పుత్రి కావాల్సి వచ్చిందా చిప్పో అని పరిహాసపడాను. నిజానికి ఆయనకి నేను పెళ్లి చేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటాడా నేను అడిగితే నేను ఒప్పుకుంటే మాత్రం, కేవలం నన్ను పరీక్షించడానికి అతడు అలా అన్నాడు. నేను తెలియక ఒకటేమో కొట్టడం తప్పు, అసలు ఏ విధంగా అయినా సరే భార్యాభర్తలుగా కలిసి ఉన్న జంతువుల్ని కొట్టకూడదు, ఆడామగా కలిసి వ్యవహరిస్తుంటే కొట్టకూడదు, అదొక ధర్మం. కొట్టిన ఆయన ఋషిని తెలిసాక కాళ్ళ మీద పడాలి, పడకపోవడం రెండో తప్పు. ఆయన పరీక్షలో నెక్కలేకపోయాను, ఋషుల పరీక్షలో నెక్కపోవడం వల్ల నాకు ప్రమాదం వచ్చింది. అతడు ఆగ్రహించి మూర్ఖురాలా నోటికి వచ్చినట్టు నన్ను మాట్లాడావు, కాబట్టి నువ్వు తొందరగా పెళ్ళైన కొత్తలోనే చచ్చిపోయి భర్తకి శోకం మిగులుస్తావు, ఆ తర్వాత దుప్పి రూపం ఎత్తుతావు, హో నన్ను దుప్పి అని తిట్టావు కదా అందులో నువ్వు దుప్పి వైపు అని చెప్పించాడు. అప్పుడు నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమించమంటే ఓ పని చేస్తున్నాను, శాపాన్ని మారుస్తున్నాను, నీ భర్త నీ వియోగంతో కుమిలిపోతాడు, అతడు రాజ్యభ్రష్టుడు అవుతాడు, అడవిలో ఉంటాడు, అప్పుడు వరద వస్తుంది, ఆ వరద వల్ల వాడు కొట్టుకుపోతున్నప్పుడు నువ్వు ఆడదుప్పి రూపంలో అతను రక్షిస్తావు, రక్షించగానే అతని వల్ల నువ్వు సంతానం పొందుతావు, ఆ సంతానం జగత్ ప్రసిద్ధి చెక్కుతుందని వరమిచ్చాడు. మహాత్మా అదిగో ఆనాడు ఆ మహర్షి వల్ల శాపం పొందిన మీ ఆవిడ నేను, చావడానికి మూల కారణం శాపమే, చచ్చి ఆడదుప్పినై మీరును ఇలా తీర్చుకుంటున్నాను, మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు ఎంతకాలం, సింహాసనం మీద మరొక స్త్రీని కూర్చోబెట్టకుండా విగ్రహాన్ని కూర్చోబెట్టారు, మీ నిగ్రహాన్ని చూపించారు, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను, మిమ్మల్ని రక్షించాను, మీరు ప్రేమతో నా శరీరాన్ని నిమరండి నేను గర్భవతి అవుతాను. వెంటనే ఆయన ప్రేమగా శరీరాన్ని నిమిరాడు, నిమరగానే ఆవిడ గర్భం ధరించి ఆ క్షణమే పిల్లవాడిని కన్నది, దానికి సద్యోగర్భము అని పేరు. ఆ క్షణమే గర్భం ధరించి పిల్లలు కంటే దానికి సద్యోగర్భం అని పేరు. గర్భం ధరించడం, 10 నెలలు మొయ్యడం, తర్వాత కనడం, ఈలోపు కనకపోతే సిజేరియన్ ఆపరేషన్ చేయడం, ఎంత బిల్లు పట్టడం, ఇవేహి లేకుండా ఆ క్షణమే పిల్లలకనే యోగం ఒకటి పూర్వకాలంలో ఉండేది, దానికి సత్యోయోగం సత్యోగర్భం అని పేరు. అలా పిల్లవాడిని కన్నది. ప్రపంచమంతా అంధకార బంధురమైన సమయంలో, జగత్తంతా తమోమయమైన ప్రళయంలో నీటిలో ఉండగా, చీకటి వేళ తామస జాతికి చెందిన దుప్పి యొక్క కడుపులో పుట్టడం వల్ల ఆ కుర్రవాడికి తామసుడు అని పేరు పెట్టారు అన్నమాట. తామసము అంటే చీకటితో కూడినది, అజ్ఞానంతో కూడినది. అతని పేరు తామసుడు తప్ప వాడు అజ్ఞాని కాదు, పరమజ్ఞాని. కానీ వాతావరణం అంతా తమోమయం అనగా ప్రళయంలో ఉంది, అది చీకటి కాదు, చీకటిని కూడా తమస్సు అని అంటారు. దుప్పి తమోగుణ ప్రధానమైన జంతువు, ఇచ్చేదంటే జంతువులకి మనకు వల్లే బుద్ధి ఉండదు కనుక, మనలాంటి వాక్ ఉండదు కనుక, అందువల్ల అన్ని తామస వాతావరణం కనుక కుర్రవాడికి తామసుడు అని ఆకాశవాణి పేరు పెట్టింది. అతడు పుట్టి పుట్టగానే తల్లిదండ్రులు ఇద్దరు విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోయారు. సురాష్ట్రుడు అతని భార్య కలిసి స్వర్గానికి వెళ్ళారు. అప్పుడు ఆ కుర్రవాడు ప్రభుచుడు అనే ఋషి చేత కంచబడి కఠోర తపస్సు చేసి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని 4వ మనువుగా నియమింపబడ్డాడు. ఈ తామస మనువు చరిత్ర శ్రద్ధగా పిల్లలకు వినిపిస్తే బాగా అల్లరి చేస్తూ గుండాలుగా పెరుగుతున్నటువంటి పిల్లలు బాగుపడతారని చేస్తారు. దీని మహిమ చెప్పారు, కొంతమంది పిల్లలు ఉంటారు వీళ్ళ దుంప తెగ వాళ్ళు ఏడిపించేస్తారు తల్లిదండ్రులు, ఇక ఈ నరకం అన్నమాట, ఈ పిల్లవాడు ఎందుకు పుట్టాడు రా బాబు అనిపిస్తుందిట. అంతలాగా బాగా అల్లరి చేస్తున్న పిల్లలకి, జీవితంలో అక్షర జ్ఞానం లేకుండా ఏడిపిస్తున్న పిల్లలకి, విరక్తి కలిగిస్తున్న పిల్లలకి ఈ కథని వినిపించాలి, లేదా వారి కోసం ఈ కథని మనం భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు పారాయణ చేసిన విన్న వారికి మంచి వంశాభివృద్ధి కలుగుతుంది, పిల్లలు దారిలో పడతారు, బాగుపడతారు అని మార్కండేయ పురాణంలో దీనికి ఫలశ్రుతి చెప్పారు. ఇక తర్వాత మనం ఉన్నాడే 5వ మను రైవత మను. ఇతడు బలరాముడికి కూడా మామగారు, ఆ రైవతుడి కూతురు రేవతిరే బలరాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు 7వ మన్మంతరంలో, అప్పటిదాకా బతికేవారు అప్పట్లో. ఇక్కడ తమాషా ఉన్నది, పూర్వం ఋతధ్వజుడు అని ఒక ఋషి ఉండేవాడు, చాలా గొప్పవాడు ఆయన, వ్రతవంతుడు అంటారు అతన్ని. అతనికి చాలా కాలం తర్వాత పెళ్లి అయిన 16 ఏళ్ల తర్వాత ఒక్క కొడుకు పుట్టాడు. అదేంటో తెలియదు కానీ ఆ కొడుకు ఉపనయనం చేసినప్పటి నుంచి ఆ కుర్రవాడు భయంకర వ్యక్తిగా మారిపోయాడు. శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పాడే ఆ దుర్లక్షణాలన్నీ వీడికి వచ్చాయట. బ్రాహ్మణాచారంబు పర్యాజకము చేయు అగ్నిహోత్ర విధానమన్న నలుగు సంధ్యాభివర్ధన శ్రద్ధయుజ్యత చేయు గీతవాద్య వినోద క్రియల దగులు పాషండ షండ దుర్భాషల ఆవర్తిల్చు జ్యోతకారులతోటి ఒద్ది వడయు. వీడు చిన్నప్పటి నుంచి నాస్తికులతో స్నేహించేశాడు. సంధ్యావందనం అంటే అసహ్యం. అసలు సంధ్యావందనం చేయకపోతే వాడు ఎందుకు విప్రుడాడు బతుకంత? సంధ్యాలీన ఆహ్పశుభి సమానా, సంధ్యావందనము చేయని వాడు పశువుతో సమానం. ఒక పశువు కాదు, ఈ భూమిపై ఉన్న అన్ని రకాల పశువులని కలిగితే ఎంతో, వీడు ఒక్కడు అంత. మామూలు పశువులు కాదట, ఇహ వాది వరసలైన కొన్ని పశువులు ఉంటాయి, ఆ పశువులన్నీ వీడు అనమాట. అలాగే వీడు సంధ్యావందనం విడిచిపెట్టి పశువులే తిరిగాట. ఇంకా రాత్రి పగలు లేకుండా గీతాలు, పాటలు పాడటం, వినోదాలు, జోదం, తాగుడు, ఒకటేమిటి, సకల దుర్వ్యసన పరాయణుడు అయిపోయాడు. వాడి బాధలు తట్టుకోలేక తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఒక రోజున ఏడ్చాడు ఆ వృతవంతుడు, చీ ఈ కొడుకన కవలసింది, పిల్లలు లేదని 16 ఏళ్ళు ఏడ్చాను, ఇప్పుడు ఈ పిల్లడు పుట్టాక ఇంకో 16 ఏళ్ళుగా ఏడుస్తున్నాను. కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు వేరు అనుకున్నట్టే. అసలు పిల్లలు లేకపోయినా పర్వాలా, ఈ నీచమైన సంతానం కలగడం కంటే. కొడుకులు కల్గుదాక ఒక కొన్ని దినములు చింత నందనుల్వటమిన ఆయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా కడుగని చింతగల్గి ఉడుగని చింతగల్గి తనునోలి భజంపని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. కొడుకులు పుట్టకపోతే అయ్యో సంతానం లేదని కొంతకాలం బాధ. ఏదో చెప్పాలు చేయగా, బిల్పిట సత్యనారాయణ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయగా, దైవానుగ్రహంతో పిల్లలు పుట్టాక ఇప్పుడు ఈ పిల్లలకి ఆయువు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, బలం ఉంటుందా లేదా అని కొంతకాలం మీద. ఆయువు ఆరోగ్యం అన్నీ బాగుంటే బుద్ధి ఉంటుందా లేదా అని మరి కొంతకాలం బాధ. తెలివితేటలు ఉంటాయా లేదా, ఎల్కేజీ సీట్ వస్తుందా లేదా, డొనేషన్ ఎంత కట్టమంటాడు అని. సరే సీట్ వచ్చింది, డొనేషన్తో సంబంధం లేకపోయినా సరే బాగా చదువుకున్నాక విద్యకి తగిన ఉద్యోగం వస్తుందా లేదా అని వెంక. మళ్ళీ అదే ఇండియాలో ఉంటే అమెరికా మాత్రమే దేశం, అక్కడే ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఇంకెక్కడ పనికిరాదు మరి, ఏ దగ్గర దేశాలు లేవాడి దృష్టిలో. అందువల్ల ఉద్యోగం వస్తుందా లేదా, తీరా ఉద్యోగం వచ్చాక మంచి కోడలు వస్తుందా లేదా, ఆ కోడలు 4 గోడలో 4 మేడలో తెస్తుందా లేదా, పెళ్ళయ్యాక మమ్మల్ని సరిగ్గా చూస్తుందా లేదా, కోడలు రావాలట పన్నెత్తి మలకరించకూడదు, తిట్టినా కొట్టినా పడాలి, మమ్మల్ని ప్రేమగా చూడాలి. ఆఖరి మాట తను నోలి భజం పన్ని చింత, ఎప్పుడు మా కోడలు మమ్మల్ని ప్రేమగా చూడాలి, సేవించాలి, కాళ్ళు చేతులు నొక్కాలి, అన్నం వండి పెట్టాలి, డబ్బు సంపాదించాలి, మళ్ళీ వచ్చి ఇంటి వచ్చి చాకరీ చేయాలి, ఇలా సేవిస్తుందా లేదా అని అనుక్షణము కొడుకు వంకతో పరమ దుఃఖం పొందుతూ ఉంటారు కొంతమంది. అసలు తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే అన్నది. ఇట్లా ఇలా నిరంతరం తల్లిదండ్రులకి బాధ కలిగించే పుత్రులు పుత్రుల అన్నీ ఉన్నా లేకపోయినా అమాయకత్వంతో ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం మనం. ఇవన్నీ అక్కర్లా. ఇప్పుడు ఈయన ఏమంటాడు, నేనేదో కొడుకు గొప్ప చదువు చదువుకోవాలని, మంచి కోడలే రావాలని, ఐశ్వర్యం రావాలని కాదు, కనీసం సంధ్యావందనం చేసి వేళకి ఇంట్లో ఉండి దుర్వ్యసనాలు లేకుండా ఉంటే చాలు. అవి కూడా లేవు వీడి దగ్గర. పరమ దురోధనుడు వీడు, నీచుడు వీడు. ఇటువంటి కొడుకు ఎందుకు పుట్టాడని ఏడ్చి క్రమక్రమంగా ఊళ్ళో చెడ్డ పేరు రాగా, దొంగ పేరు రాగా, వీడు దొంగడైపోయాడు, జోదాలు ఆడుతున్నాడు, వేశ్యలతో తిరుగుతున్నాడు, ఇంకా విసిగిపోయి
ఆ కొడుకుని వదిలేసి ఒక రోజున గర్గుడు అనే ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఈ గర్గాచార్యుడు పరమ జ్యోతిష్ శాస్త్రవేత్త అండో. ఈయన కృష్ణుడికి పేరు పెట్టినవాడు ఆయన. ఇంకా గర్గుడంతటి జ్యోతిష్కుడు ఈ సృష్టిలో మరొకటి లేడని పేరు. అందుకే వసుదేవుడు భాగవతంలో జ్యోతిష్ శాస్త్రులకెల్ల మేటనివి తేజోమూర్తి శాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడవు ఆకర్ణింపు నా పల్కు నిర్ణీతుండై నగురుండు మానవులకు విప్రోత్తముండండ్రు నీ చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారంబు చేయంగదే.
మహాత్మా, నువ్వు జ్యోతిష్ శాస్త్రవేత్తల్లో అందరికంటే గొప్పవాడివి, తేజస్వాలి. ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా నీ కీర్తి మారుమోగిపోతుంది. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఏ దిక్కుకి వెళ్ళినా ఆ దిక్కులన్ని చోట జ్యోతిష్కుడు అంటే గర్గుడే, జ్యోతిష్కుడు అంటే గర్గుడే అని అందరూ నిన్నే ప్రశంసిస్తున్నారు. దిగంతాలకి వ్యాపించింది నీ కీర్తి, బ్రహ్మజ్ఞానివి అని ఆనాడు పొగిడాడు. అందుకే తన కొడుకులకి సంస్కారం చేయమన్నాడు. జ్యోతిష్కుడు అవడం ఒకటే కాకుండా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కళ్ళు మూసుకుంటే తెలుస్తాయి అతనికి. అందుకని ఈ వృతవంతుడు గర్గుడి దగ్గరికి వెళ్ళి గర్గాచార్యుడికి నమస్కరించి, మహాత్మా నేను ఏ పాపం చేశానని ఇలాంటి దౌర్భాగ్యుడైన కొడుకు పుట్టాడు, నేను దుశ్శీలుడా లేక నా భార్యలో లోపం ఉందా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సహజంగా తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల పిల్లలు దౌర్భాగ్యులు పడతారు. మన పిల్లలు బాగున్నారంటే అది మన పుణ్యం, వాళ్ళు ఏడిపిస్తున్నారంటే అది మన పాపం. కానీ ఇక్కడ మాత్రం నీ పుణ్యపాపాలతో సంబంధం లేకుండా ఈ దరిద్రుడు పుట్టాడంటే కారణం ఏమిటో తెలుసా? రేవతీ నక్షత్రంలో నీ కొడుకు పుట్టాడు, దౌర్భాగ్యపు నక్షత్రం అది. ఆ రేవతీ నక్షత్రంలో వాడు పుట్టడం వల్ల ఇంత దుశ్శీలుడే నిన్ను ఏడిపిస్తున్నాడు. నీ పుణ్యపాపాలతో సంబంధం లేకుండా రేవతి ఇంత పని చేసింది అన్నాడు. దాంతో ఇతడు పళ్ళు పటపట కొరికాడు. ఓసి నీచురాలా రేవతి, ఎంత పాపం చేసేవే నువ్వు, దక్షుడి కూతురివి కదా అని నిన్నెంతకాలం ఉపేక్షించాను. ఏ తగ్గిన నక్షత్రాలు లేవా, అవన్నీ ఈ లోకాలని పరిపాలిస్తూ ఉంటే నువ్వు ఒక్కదానినే నీ నక్షత్రంలో పుట్టినవాడని భ్రష్టులు చేస్తావా, అందులో మగపిల్లల్ని వరిపోడు చేస్తున్నావా అని వరుసగా ఇదిగో లోకమంతా వినండి, ఈ అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పురర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, కుప్ప, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వ భాద్ర, ఉత్తర భాద్ర, రేవతి అని పిలువబడే నక్షత్రాలు 27 ఎంతకాలం లోకాలని పట్టుకున్నాయి. ఈ క్షణం నుంచి 26 నక్షత్రాలే ఉంటాయి. ఈ 27 నక్షత్రం నా మహాతపశక్తి వల్ల, నా శాపం వల్ల ఢామ్మని ఆకాశం నుంచి కిందకొచ్చి భ్రష్టమై పడిపోగా కానీ శిపించాడు. ఈయన నోట మాటలు రావడంతో మంచి గోడాకారంలో సూర్యుడిలో వెలిగిపోతుంది ఆ నక్షత్రం. నిజంగా చెప్పమంటారా మీకు, ఈ నక్షత్రాలన్నీ సూర్యుడి కంటే ఎక్కువ కాంతితో ఉన్నాయి. కానీ సూర్యుడి కంటే ఎక్కువ దూరంలో ఉండడం వల్ల మనకి మిడుకు మిడుకుని కనపడతాయి. అంత పెద్ద రేవతి నక్షత్రం ఇతడి రోటు నుంచి శాపం రాగానే ఢపాలు అని బయటికి కిందకి తొలిపడిపోయింది ఆ గోడ. కిందకు వచ్చే కొద్దీ దాని శరీరం చిన్నాభిన్నమైపోయింది, చివరికి ఇంత బంతిగా పూల బంతిగా మారిపోయింది. అంటే పైనుంచి కిందకు వస్తుంటే ఏమవుతుందంటే ఆ వాతావరణాలకి పొరలు విడిపోతాయి, క్రమంగా ముక్కలు 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 అయిపోయాక ఆఖరిని ఇంత పూల బంతిగా మారిపోయి పర్వతం మీద పడిపోయింది. ఆ పర్వతమునకు కుముదము అని పేరు. ఈ కుముద పర్వతం మీద రేవతి నక్షత్రం పడ్డంతో అప్పటి నుంచి ఆ పర్వతానికి రైవత పర్వతం అని పేరు వచ్చింది. ఆ రైవత పర్వతం ఇప్పుడు మనకి బృందావనానికి దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి ద్వారకా నగరానికి దూకి వెళ్ళారు కృష్ణుడు బలరాముడు. దాన్ని బట్టి వాడు ఎటువంటి ఆలోచించండి. ఆ రైవత పర్వతాన్ని జరాసంధుడు ఒకనప్పుడు కాల్చి పారేశాడు, మొత్తం నిప్పు పెట్టి తగలబెట్టేశాడు. అంత గొప్ప పర్వతం అది రైవత పర్వతం మీద మిడుకు మిడుకు అంటూ మెరుస్తూ నక్షత్రం పడిపోయింది. ఈయన కసి తీరింది, నా కొడుకుని పాడు చేస్తావే నీ బతుకులయ్యింది జాగ్రత్త అని వెళ్ళి ఇక మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. పాపం ఇంత శాపం పెట్టడం వల్ల తపస్సుకి అంతా పాడైపోయింది, కోపం వల్ల తపస్సు నాశనం అయిపోతుంది. కొడుకుని బాగు చేసుకోవచ్చుగా ఆ శక్తితో, అలా చేయక ఇలాంటి పని చేశాక ఇదే పెద్ద లక్షణం ప్రతి వాడికి. వాడు చెప్పులు పోయాయని పక్కవాడు చెప్పులు దాచేస్తాడా, చెప్పులు కొనుక్కోక. అందుకని రేవతి నక్షత్రాన్ని ప్రశ్నం చేసి అయ్యో ఎంత పొరపాటు చేశారని వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. ఈలోపు అక్కడికి ప్రభుచుడు అని ఒక ఋషి వచ్చాడు. ఆ ఋషి రోజు రైవత పర్వతాన్ని దగ్గర స్నానానికి వచ్చేవాడు. దాని అసలు పేరు కుముదం అన్నాను కదా. స్నానానికి వస్తుంటే కాలికి ఏదో తగిలింది, అది మిడుక్కు మిడుక్కు అని మెరుస్తుంది. ఏమిటా అని చూశాడు. అది నక్షత్రం. ఓహో, రేవతి నక్షత్రం భ్రష్టమై పడిపోయింది అనుకుని ఆ నక్షత్రాన్ని ఇలా చేతితో పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆ నక్షత్రం అందులో ఉన్న కాంతి ఒక అందమైన పాపగా మారిపోయిందట, బుజ్జి పాప. ఎర్రగా అరిట్యాకులు కంటే కోమలంగా ఉన్న కాళ్ళు చేతులతో, తామర పువ్వుల వంటి కాంతితో చంటి పాపగా మారిపోయింది. నక్షత్రంలో ఒక తేజస్సు ఉంటుంది, ఆ తేజస్సు ఒక పాపగా మారింది. ఆ పాపను ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చి రేవతి నక్షత్రం భ్రష్టమై పడిపోతే అందులో ఉన్న కాంతితో పుట్టింది కనుక ఈ పిల్ల రేవతి అని పేరు పెట్టాడు. ఈ రేవతిని పెంచాడు, విద్యాబుద్ధులు చెప్పించాడు. ఇప్పుడు ఈవిడికి పెళ్లి చేయడం ఈ సమస్య ఏంది? సామాన్యురాలు కదా, యోనిజ. ఈవిడికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటే హఠాత్తుగా అగ్నిహోత్రుడు అన్నాడు, వెతుక్కుంటూ వస్తుంది సంబంధం అన్నట్టు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని పొరపాటున ఎవడైనా ప్రియా అని పిలిస్తే వాడే మీ అమ్మాయి భర్త. అనగానే అప్పటి నుంచి దీనికి సంబంధాలు చూడకుండా క్లాసిఫైడ్స్ లేవు, ఇంటర్నెట్ పెళ్లిళ్ళు లేవు. మా అమ్మాయి ఎంత పొడుగుంటుంది అని పెడితే పాపం లోపల వాడు చూసుకుని నచ్చితే ఇండియాయా లేదా అమెరికాయా దుబాయా కౌబాయా సింగపూరా దొంగపూరా ఇంకేం అక్కర్లా, హాయిగా నీటికి వెతుక్కొస్తాను అన్నట్టు. ఎంత సుఖం అండి అనుకుంటాం కానీ అందరికీ అలా వెతుక్కొస్తారు. మన కంగారు, మన కంగారు మనది తప్ప ప్రతి ఒక్కడికి ఎవడో ఒకటి రాసి పెట్టి ఉంటుంది గంతకి తగ్గ బొంత. ఈ బొంత కోసం మనం ఈలోపు నానా రకాలుగా గంతులు వేస్తున్నాం పిచ్చి పొంతుళ్ళం కనుక. సరే ఏదైనా మొత్తం మీద ఇంట్లో కూర్చున్నాడు. ఒక రోజున దుర్గముడు అనే మహారాజు గారు ఇక్ష్వాకు వంశస్థుడైన, అంటే స్వయంభూమును వంశస్థుడైన ఆయన వేటకు వచ్చాడు. బాగా దాహం వేసింది. దాహం వేసి ఈ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చి తలుపు తట్టి లోపల ఎవరైనా ఉన్నారా అన్నాడు. రేవతి కనబడింది. ప్రియా దాహంగా ఉంది మంచినీళ్ళు అన్నాడు. వెంటనే పరుగు పరుగున మహర్షి వచ్చేసి అల్లుడు రా కూర్చో అన్నాడు. ఈయన ఉలిక్కిపడి, అయ్యా నేను మహారాజు అండి, మీరు ఋషులండి, అల్లుడు అని పిలవడం ఏంటండి, ఎంత వేళ మనం అయితే మాత్రం అన్నాడు. లేదు నాయనా, నువ్వు నా అల్లుడు అంటే నేను మీకు ఎప్పుడు అల్లుడు అయ్యానండి, రామరామ పెళ్ళయ్యాక అసలు అల్లుడు అంటారు కానీ పెళ్లి కాకుండా బ్రహ్మచారి అల్లుడు అన్నటువంటి నేను రహస్యంగా కూడా పెళ్లి చేసుకోలేదు, అసలు నా మనస్సులో ఎంతవరకు ఎవరూ లేరు, మీ మాట వింటే మా నాన్నగారు అనుమానిస్తారు, నన్ను జనం అనుమానిస్తుంది, నేను బ్రహ్మచారి అన్నాడు. ఆయన పక్కపక్కనవి, నువ్వు నాకు అల్లుడు కాకుండా ఎలా పెడతావయ్యా, నా కూతుర్ని ఏకాంతంగా ఉన్న ఒక పడుచు పిల్ల దగ్గరకు వచ్చి కన్య దగ్గరకు వచ్చి ప్రియా అని పిలిచావుగా అంటే ఈయన తెల్లబోయి, సహజంగా మహారాజులకు అందరూ ప్రియులే కనుక ప్రియా అన్నాను తప్ప నా నోటి పట్ట మరో ఉద్దేశం లేదండి, క్షమించండి అన్నాడు. ఒకసారి నోటి కాబట్టి ప్రియాలు వచ్చాక ఇంకా క్షమాపణలు ఉండవు ఆయన, ఆమె వివాహం చేసుకోవలసిందే అన్నాడు. అప్పుడు ఈయన ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూశాడు. ఓరి బాబు అపూర్వ సౌందర్యవతి అయితే అయ్యింది కానీ ప్రియా అని మంచి ఆవిడ్ని అన్నాను, చేసి ఎండి పెట్టాను అంటే ఆ రూపం ఆకర్షించింది, అది యోగం అంటారు. నాయన అగ్నిహోత్రుడు చెప్పాడు ఇది, మీ వివాహం అయి తీరుతుంది అని ఈయన ముహూర్త లెక్క చేశాడ. అమ్మాయి నిన్ను ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. వెంటనే ఈ అమ్మాయి ఏముందో తెలుసా, నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోను అంది. అదేమిటమ్మా ఇంత పూర్వం ఒప్పుకున్నావు ఇప్పుడు పెళ్లి ఒప్పుకుంటున్నావు అంటే, రేవతి నక్షత్రంలోనే నా పెళ్లి చేయండి అంటే ఈయన అన్నాడు, కుదరదమ్మా అసలు నక్షత్రం అంటూ ఉంటే కదా రేవతి నక్షత్రం అని ముహూర్తం పెట్టడానికి అనగా ఏమయ్యింది అది. రేవతి నక్షత్రంలో ఒక కొడుకు పుట్టడం వల్ల ఆ కొడుకు భ్రష్టుడు అవ్వడం వల్ల వృతవంతుడనే ఋషి శపించాడు, దాంతో నక్షత్రం భ్రష్టమే నేల మీద పడింది అన్నాడు. ఆ నక్షత్రంలో ఉన్న కాంతి లేదు నువ్వే చెప్పకుండా, ఆ నక్షత్రంలో ఉన్న జీవం కదా ఈవిడ, అందుకని ఈవిడేమంటో తెలుసా అంటే ఋతవంతుండు తపోనిధియే. ఆ ఋతవంతుడైన తపోనిధే నృతమతి నీవును కావుకో, నువ్వు మాత్రం అంత గొప్పగా ప్రసిద్ధి గెక్కినవాడు కదా, మా తండ్రి బ్రహ్మవంతుడును వాడేమో బ్రహ్మాత్ముడునా, మా నాన్న కూడా గొప్పవాడు అనిపించుకోవాలని నా కోరిక. నీకు శక్తి ఉంటే రేవతి నక్షత్రాన్ని యథాస్థానంలో నీ తపశక్తితో నిలబెట్టు, ఆ నక్షత్రంలోనే నాకు వీడినిచ్చి పెళ్లి చేయి, అప్పుడు పెళ్లి చేసుకుంటాను, లేదా ఈ జన్మంతా నిల్లాగే ఉంటాను, మా నాన్న పనికి మాలిన వాడు నాకు పెళ్లి చేయలేకపోయాడు అని బోర్డు పెట్టుకుని మరి కూర్చుంటాను. అని వెంటనే ఈయనకి మతిపోయి, లేదమ్మా నేను ఆ వృత్తవంతుడి కంటే తపశ్శక్తి కలిగిన వాడిని, ఇప్పుడే చూడు నా శక్తి అని వెంటనే నేను ఏనాడు వేళ తప్పకుండా సంధ్యావందనము చేసి మూడు పూట్ల గాయత్రి మంత్రాన్ని జపించిన వాడివైతే ఆ గాయత్రి మంత్రానుష్ఠాన తత్పరత వల్ల ఈ రేవతీ నక్షత్రం తిరిగి యథాస్థానంలో ప్రవేశించుగాక అన్నాడు.
ఇప్పుడు మీకు అర్థమైందా గాయత్రి మంత్రం ఎంత గొప్పదో? అటువంటి మంత్రానుష్ఠానాలు చేయక ఒకసారి గురువుని ఆశ్రయించి ఒక మంత్రం పొందితే ఆ మంత్రాన్ని యావత్ జీవితం జపించేవాడు ఏమంటే అయిపోతుంది. కానీ అది చేయడానికే కొంచెం బద్ధకం, అన్నిటికీ టైం ఉంటుంది. కాఫీ తాగడానికి, టీ తాగడానికి, నానా రకాలైన భ్రష్ట పనులు చేయడానికి, దిక్కుమాలి సినిమాలు చూడడానికి, సీరియల్స్కి, అంతఃపురం చూడడానికి, వంతఃపురం చూడడానికి టైం ఉంటుంది. కానీ ఒక్క సంధ్యావందనానికి, భగవద్ధ్యానానికి శనివారం వస్తే కాసేపు దండం పెట్టుకుపోవాలి తప్ప ఉత్తప్పుడు చూడకూడదు, చూస్తే పాపంట దేవుణ్ణి. మరి వీళ్ళకి ఎవరు చెప్పారు? అందుకని ఇలా మనం వాటిని పట్టించుకోక కానీ ఆయన చేసిన అపూర్వమైన గాయత్రి మంత్ర ఫలంతో వెంటనే రేవతీ నక్షత్రం పునఃస్థానం చేరిపోయింది. అప్పుడు రేవతీ నక్షత్రంతో కూడిన ముహూర్తంలో ఈ ఇద్దరికి పెళ్లి చేశాడు. అప్పుడు రేవతీ నక్షత్రం అంశతో పుట్టింది కదా ఏమే మహారాజా, ఆ నక్షత్రంలోని కాంతిని నేను అందుకే నక్షత్రాన్ని యథాస్థానంలో పెట్టడం కోసం మా నాన్న దగ్గర ఈ నియమం పెట్టాను, ఆ నక్షత్రం నా మాతృస్థానం, మీరు నమస్కరించండి అని ఆ నక్షత్రం తిరిగి యథాస్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ దుర్గమునికి, మహారాజు గారికి, ఈ రేవతికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి రైవతుడు, రేవతి కూతురు గనక రైవతుడు అని పేరు పెట్టారు. ఆ రైవతుడు అనేవాడు మళ్ళీ రైవత పర్వతం మీద 1000 సంవత్సరాల కాలం కఠోర దీక్షతో శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు హరి ప్రత్యక్షమై ఇతన్ని 5వ మనువుగా చేసి, నాయన నువ్వు 5వ మనువుగా ఈ జగత్తుని పరిపాలించు, శరీరం విడిచిపెట్టాక నువ్వు నా లోకాన్ని వద్దువు గాని అన్నాడు. అదిగో ఆ రైవత మరువు 5వ వాడు. ఇతని చరిత్ర వింటే జాతకాల వల్ల వచ్చే కొన్ని దోషాలు ఉంటాయే, కొన్ని దరిద్ర జాతకాలను ఎవడు మార్చలేడు. ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా కొన్ని దోషములు అంత తేలిగ్గా పోవు. అటువంటి దోష పరిహారం కోసం ఈ కథను వినాలి, రైవత మరువు చరిత్రని. ఈ రైవత మరువు కాలంలోనే భృగు మహర్షికి ఖ్యాతి అని ఒక భార్య ఉన్నది. ఆ ఖ్యాతికి భృగువుకి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది. అందుకే లక్ష్మీదేవికి అప్పటి నుంచి భార్గవి అని పేరు వచ్చింది. భృగువు కూతురు గనక భృగోహో అపత్యం స్త్రీ భార్గవి, భృగువు కూతురు గనక భార్గవి. శ్రీ మహావిష్ణువుని వక్షస్థలమే తన్నాడు భృగువు. ఇక్కడ చిన్న తమాషా చెప్పాలి, ఇది చాలా గొప్ప మంత్రం, మీ అందరి చేత చెప్పిస్తాను, కదలకుండా కూడా వినండి. ఈ మంత్రం చేసుకుంటే ఎటువంటి ఐశ్వర్యం వస్తుందో మీకే తెలుస్తుంది. శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద భృగు తన్నాడు తెలుసు కదా మీకు. దానికి గల కారణం ఏమిటంటే శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద శ్రీవత్సం అని ఒక పుట్టుమత్స ఉంది, లాంఛనం అంటారు దీన్ని. ఈ వత్సం నుంచి పుట్టాడు గనక భృగువు విష్ణువు కొడుకు. అసలు శ్రీవత్సం అనే పుట్టుమత్స నుంచి పుట్టాడు భృగువు. ఆ భృగు వంశస్థులందరూ కూడా శ్రీవత్స గోత్రులు అయ్యన్నమాట. అది శ్రీవత్స గోత్రం పుట్టుక యొక్క అసలు కారణం. అందుకే శ్రీవత్స గోత్రంలో పంచాక్షేయ ప్రవణాలు చదువు ఏమనుంటుంది, భార్గవ అంటే భృగు సంబంధమైన, రెండవది చ్యావన అంటే చ్యవన మహర్షి, భృగు మహర్షి కొడుకు ఒక ఆయన చ్యవనుడు అనమాట. ఆప్రువాన, ఔడవ, జామదగిరి, ఈ 5 గురువు కూడా పంచాక్షేయ ప్రవరాలతో శ్రీవత్స గోత్రం అండి. కాబట్టి శ్రీవత్స గోత్రం అంటే సామాన్యులు అనుకోకండి, డైరెక్ట్ విష్ణుమూర్తి వక్షస్థలం నుంచి పుట్టుకొచ్చిన వాడు వాడు. అందుకే వాళ్ళకి నమస్కారం చేస్తే సగం పాపాలు పోతాయి. అందుకే మీరు నాకు దండం పెడతారు. సరే ఏమైనప్పటికీ ఈ భృగు మహర్షి వక్షస్థలం మీద తన్ని కూడా బతికాడంటే కారణం మీకు అర్థమైందా? ఆయన పుత్రుడు గనక, విష్ణుపుత్రుడు గనకే మన కొడుకు మనల్ని ఎప్పుడైనా చిన్నపిల్లవాడు తంతే మనం కోపగిస్తామా, ఎరా నా వక్షస్థలం తంతవుట్రా అని ఒక దెబ్బ కొట్టేవాడు చంపడు తన కొడుకు గనక. అలాగే విష్ణు అందుకు క్షమించాడు. సరే దానివల్ల వచ్చిన గొడవ మీకు తెలుసు, లక్ష్మీదేవి ఆయన్ని విడిచిపెట్టేసింది ఒక యుగంలో. అప్పుడు భృగు పశ్చాత్తాపంతో ఎంత పాపం చేశాను, సాక్షాత్తు మహానుభావుడిని శ్రీమన్నారాయణుడిని కన్న తండ్రిని తన్నాను తనడం వల్ల లక్ష్మీదేవి ఆయన్ని విడిచిపెట్టింది, భార్యాభర్తలను విడదీయడం మహాపాపం, ఆ పాపం బ్రహ్మహత్యా పాపం కంటే ప్రమాదం, ఇప్పుడు నేను ఏం చేస్తే ఈ పాపం పోతుంది అని వెంటనే లక్ష్మీదేవి కోసం ఒక అద్భుతమైన మంత్రంతో జపం చేశాడు, తపస్సు చేశాడు. ఆ మంత్రమునకు వ్యూహలక్ష్మి మంత్రం అని పేరు. వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద ఉంటుంది వ్యూహలక్ష్మి. ఆ మంత్రం ఇప్పుడు విజయ చెప్పిస్తాను, మీరు అందరూ కూడా అనండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.
శ్రీ గురుభ్యో నమః.
శ్రీ గురుభ్యో నమః.
ఇప్పుడు చెప్పే మంత్రం వరుసగా నేను చెప్పే కానండి, మూడు సార్లు చెప్పిస్తాను. వ్యూహలక్ష్మి మంత్రం అన్నమాట. ఓం శ్రీ,
ఓం శ్రీ,
ఓం నమః,
ఓం నమః
పరమలక్ష్మ్యై,
పరమలక్ష్మ్యై
విష్ణువక్షస్థితాయై,
విష్ణువక్షస్థితాయై
విష్ణువక్షః,
విష్ణువక్షః
స్థితాయై,
స్థితాయై
రమాయై,
రమాయై
ఆశ్రిత తారకాయై,
ఆశ్రిత తారకాయై
నమో,
నమో
వంధిజాయై,
వంధిజాయై
నమః,
నమః.
మళ్ళీ రెండోసారి ఓం శ్రీ,
ఓం
నమః,
ఓం శ్రీ నమః
పరమలక్ష్మ్యై,
పరమలక్ష్మ్యై
విష్ణువక్షస్థితాయై,
విష్ణువక్షస్థితాయై
రమాయై,
రమాయై
ఆశ్రిత తారకాయై,
ఆశ్రిత తారకాయై
నమో,
నమో
వంధిజాయై,
వంధిజాయై
నమః,
నమః.
ఓం శ్రీ,
ఓం
నమః,
ఓం శ్రీ, ఓం నమః
పరమలక్ష్మ్యై,
పరమలక్ష్మ్యై
విష్ణువక్షస్థితాయై,
విష్ణువక్షస్థితాయై
రమాయై,
రమాయై
ఆశ్రిత తారకాయై,
ఆశ్రిత తారకాయై
నమో,
నమో
వంధిజాయై,
వంధిజాయై
నమః,
నమః.
ఇది వ్యూహలక్ష్మి మంత్రం. స్వయంగా శ్రీ మహావిష్ణువు ఈ మంత్రాన్ని రచించి లక్ష్మీ మంత్రాన్ని భృగువుకిచ్చాడు. భృగువు దీనిని 500,000 పర్యాయాలు జపించాడు. మనం అంత చేయలేకపోయినా కనీసం రోజు ఉదయం పూట భక్తితో స్నానానంతరం 108 ఓపికంటే 1000 కనీసం 11 పర్యాయాలు జపిస్తే జీవితంలో ఎప్పుడూ భుక్తికి రెండుండదు. ఈ మంత్రం మహిమని నేను కొన్ని 1000 శిష్యుల మీద ప్రయోగించి చూశాను. ఇంకా ఈ దరిద్రపు జాతకుడికి జీవితంలో ఎక్కడ అన్నం పుట్టదనుకున్నవాడు కూడా ఈ ఉపదేశం పొందిది చేశాక వాడు మహా ఐశ్వర్యవంతుడయ్యాడు. అంత గొప్ప మంత్రం ఇది. స్కాంద పురాణంలో ఉంటుంది, అనేక పురాణాల్లో ఉంటుంది, మంత్రశాస్త్రంలో ఉంటుంది. ఈ వ్యూహలక్ష్మి మంత్రం గురు ఉపదేశంలో కూడా చేయకూడదు. అందుకే ఇప్పుడు మీ అందరికీ ఈ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయం కాలిఫోర్నియా మిర్పిటాస్ ఆలయంలో మీకు స్వయంగా ఉపదేశించాను. కారణం మీరు అదృష్టవంతులు, ఈ పోటీ కూడా ఉన్నారు కాబట్టి. ఈ పరమ పవిత్రమైన రోజు అన్నమాట ఈ మంత్రం గురూపదేశం కనుక ఈ రోజు నుంచి మీరు నిశ్చింతగా చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు కూడా చేసుకోవచ్చు, సాయంత్రం పూట కూడా. కరెక్ట్ కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి శుచిగా మాత్రం చేయండి. అశుచిగా మాత్రం ఈ మంత్రం చేయకూడదు. ఈ మంత్ర ప్రభావం ఎటువంటిదో మీరే చూస్తారు. ఈ మంత్రం 1,100,000 పర్యాయాలు జపించడం వల్ల పూర్వకాలంలో శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు అయ్యాడు. ఇంద్రుడు ఈ మంత్ర జపం చేయటం వల్ల జంభాసురుడిని జయించిన తర్వాత మళ్ళీ రాజ్యాన్ని శాశ్వతంగా పొందగలిగాడు. వాళ్ళు వీళ్ళని కాకుండా ఎందరో ఈ మంత్ర అనుష్ఠానం చేసి తరించారు. ఉపదేశం అంటే అర్థం తెలుసా? ఉపదేశ ఆద్యోచ్చారణం. ఆద్య అంటే మొట్టమొదటి ఉచ్చారణం. గురువుగారు ఎదురుండగా కూర్చుని ముందు ఆయన ఉచ్చరిస్తే అప్పుడు మీరు విని నేర్చుకుంటే దానికి ఉపదేశం అని పేరు. అది లేకుండా మాత్రం మంత్రం చేయకూడదు. ఇప్పుడు భృగు ఆ మంత్రాన్ని చేయగానే ఆదిలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. పద్మప్రియ ఆవిడ, తామర పువ్వులంటే చాలా ఇష్టం. పద్మం మీద కూర్చుని చేతిలో పద్మం పట్టుకుని పద్మవర్ణంతో పద్మప్రియ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోరా ఆయన అంది. అప్పుడు ఆయన, అమ్మా జగన్మాత, నీ పాద పద్మాలు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ అడుగుతున్నాను. నిన్ను నీ భర్తని దూరం చేసి మహాపాపం మూటగట్టుకున్నాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను మళ్ళీ ఆయనకిచ్చి కన్యాదానం చేయాలని నా కోరిక. నా ఇంట నాకు కూతురిగా పుట్టు అన్నాడు. తథాస్తు, నువ్వు ప్రతి పూర్ణిమ నాడు శ్రీ సూక్తంతో పంచద్రవ్యాలతో అభిషేకించు. పంచద్రవ్యాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. ఈ 5 ప్రతి పూర్ణిమ నాడు బంగారంతో తయారు చేసిన నా విగ్రహాన్ని, అంటే మీరు బంగారం లేకపోయినా వెండితోనే చేసుకోవచ్చు, పర్వాలేదు, డబ్బులుంటే చేసుకోవచ్చు, బంగారం ఉంటుంది, ఏదో ఒక విగ్రహం మొత్తం మీద అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకో. సంవత్సరం తిరగకుండా నీకు కూతురుగా పుడతానని వెంటనే ఈయన అలాగే 12 చేశాడు. 12 అవగానే ఆవిడ అన్న మాట ప్రకారంగా శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు కూతురిగా పుట్టింది. అదనమాట అసలు వరలక్ష్మి వ్రతం అంటే. అదే మీకు పూర్ణిమకు ముందు శుక్రవారం నాడు ఖ్యాతికి భృగువుకి కూతురుగా పుట్టింది.
భృగు కూతురు కనుక భార్గవి అయ్యింది. ఈ విధంగా భార్గవిగా పుట్టి వరలక్ష్మి వ్రతం అనే వ్రతాన్ని ఏర్పాటు చేసి నాయన ఇది ఇష్టోదరుడు తెలుసుకోండి ఇప్పుడు. అప్పుడు ఆయన తన కూతురు కనుక ఈమెను విష్ణువు దగ్గరికి వెళ్ళి క్షీరసాగరానికి తీసుకెళ్లి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి రుణం తీర్చున్నాడు. ఎంత అదృష్టవంతుడు, విష్ణువుకి కొడుకు లక్ష్మికి తండ్రి అయ్యాడు, మళ్ళీ ఈ లక్ష్మిని పట్టుకెళ్ళి విష్ణువుకి ఇచ్చి తండ్రికి మామగారు అయ్యాడు. ఈ యోగం అడుగుపడుతుంది అదనమాట మహాయోగం అంటే. ఇది ఒక విచిత్రమైన వరస. అందుకే విష్ణుమూర్తికి చాలా విచిత్ర వరసలు. మామ మామ అని పేరు. అనగా ఏమిటి, విష్ణుమూర్తి పాదాల నుండి గంగ పుట్టింది, ఈ గంగకి సముద్రుడు భర్త అయ్యాడు. కాబట్టి ఇప్పుడు సముద్రుడు ఏమయ్యాడు, విష్ణువుకి అల్లుడు అయ్యాడు, గంగ ఆయన కూతురు. కాబట్టి మళ్ళీ సముద్రుడికి లక్ష్మీదేవి కూతురు, లక్ష్మీ క్షీర సముద్ర రాజధనయం అంటున్నాం. లక్ష్మీదేవిని సముద్రుడు మళ్ళీ విష్ణువుకి ఇచ్చాడు, అంటే ఇప్పుడు మళ్ళీ ఏమయ్యాడు, మామగారికి మామగారు అయ్యాడు. అందుకని మామ మామ అని పేరు. మీరు అలా అవ్వండి, ఆయన కుదురుతుంది మనకు కుదరదు. ఆయన పరమాత్ముడు సర్వాంతర్యమే, ఆయన కానిది లేదు కనుక. ఆ విధంగానే విష్ణు పుత్రుడు భృగు, భృగు కూతురు లక్ష్మి, మళ్ళీ లక్ష్మీదేవిని విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల తండ్రికి మామగారు అయ్యే యోగం పట్టింది. ఈ విధంగా ఐదవ మనువు కాలంలో, రైవత మనువు కాలంలో విష్ణుమూర్తికి ఆయన మామగారు అయ్యాడు, భార్గవికి మూలకారకుడు అయ్యాడు, వరలక్ష్మి వ్రత స్థాపకుడు అయ్యాడు. ఇంకా రేపు మనం ఆఖరి రోజు కాలంలో వైవస్వత మనువుని తక్కిన వాళ్ళని లఘు లఘుగా సరే సమయం ఎలా వెళ్ళిపోయిందో, 7 రోజుల కాలంలో 6 రోజులు టక్కర వెళ్ళిపోయింది. రేపటి రోజు అపూర్వమైన మరొక కథ ఉంది, ఆరోగ్యమునిచ్చే సూర్య భగవానుడి కథ రేపు వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని, మాకు ఆరోగ్యం కావాలండి అనుకున్న వాళ్ళు రేపు రండి, మేము అనారోగ్యం ఇంట్లో పడి ఉండాలనుకున్న వాళ్ళు రేపు మారేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.